91వ సంకీర్తన. మనం 1వ వచనం నుంచి 15 వచనాలు ఉన్నాయి. 1 నుంచి 15 వచనాల్లో మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 1 నుంచి 15 వచనాలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మన అవగాహన కొరకు 5వ వచనం నుంచి 10 వచనాలు చదువుకుందాం. 5 నుంచి 10 వచనాలు. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులార చూచిచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ప్రార్థిద్దాం. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమకల తండ్రి, సర్వాధికారి అయిన ప్రభువా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. అయ్యా మా ఆధారం మీరే, మా ఆశ్రయం మీరే, మా దాగుచోటు మీరే, మా కొండ మీరే. నాయనా నీ పాదాలు వద్దకొచ్చి ఉన్నాం. నా వద్దకొచ్చి వారిని ఎంత మాత్రం తోసివేవాడిని కాను అన్నారు. మానక ప్రతి దినము రావడానికి, మానక ప్రతి బుధవారం బైబిల్ స్టడీ జరగడానికి అయ్యా మీరు చేస్తున్న మేలంతటిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రియులని ఉదయకాల సమయంలో మీరు తీసుకొచ్చారు. అల్పుడు నేను నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. మందరినీ ఆదరించేవారు మీరు, మందరినీ బలపరచేవారు మీరు, మీ చిత్తమేంటో బయలుపరచేవారు మీరు, నీ వాక్యం ద్వారా మాట్లాడేవారు మీరు. మీ ఆత్మకార్యం జరిగించమని ప్రారంభ మొదలుకొని ముగింపు వరకు మీరే ప్రభువా మాకు తోడుగా ఉండండి. ఎక్కడైతే 2 ముగ్గురు నా నామను కూడి ఉందిరో వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మా మధ్య ఉన్నందుకు, మాతో మాట్లాడుతున్నందుకు, మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందన స్తుతులు చెల్లిస్తూ ప్రభువా ఈ దినపు కార్యక్రమాన్ని దీవెనకరంగా, మా అందరికి మేలుకరంగా, నూతనాత్మలకు ప్రభువా రక్షణకరంగా మరి జరిగించమని మీ చేతులకు అప్పగించుకుంటూ అల్పుణ్ణను ఒప్పుకుంటూ ఈ వాక్యం తండ్రి అర్థమైనట్లుగా మీ ఆత్మ సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రిల్లరా, అక్కడ మనం చూస్తా ఉన్నాం 6-7 వచనాలు. 6-7 వచనాల్లో చీకటిలో సంచరించు తెగులు అన్నాడు, మధ్యాహ్నం ముందు పాడు చెయ్యు రోగము అన్న మాట మనం చూసాం. ఇవి చిన్న తెగులు, చిన్న రోగాలు కాదు అనడానికి ఆధారం 7వ వచనం. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అన్న మాటలు చూస్తా ఉన్నాం. సో ఈ రోగము, ఈ తెగులు 1000 మందిని పట్టును పెట్టుకునే తెగులు, మహమ్మారి తెగులు కొరకు ఈ దినమందు మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. భారతదేశం అంతా లాక్డౌన్ లో ఉంది, ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ లో ఉన్నాయి. కారణం ఏంటంటే COVID-19 కరోనా ప్రపంచ దేశాలని, అగ్రరాజ్యాల్ని, అభివృద్ధి చెందిన దేశాల్ని మాకేమీ భయం లేదు, మీరు దేనికి భయపడో, వి ఆర్ వెల్ డెవలప్డ్ మానవుడికి భూమి తిరిగే లేదని వెర్రివిగుతూ ఉన్న పరిస్థితుల్లో అందరినీ ఇంట్లో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టి అందరినీ కాళ్ళు చేతులు కట్టి కూర్చోబెట్టిన పరిస్థితిని మనం కళ్ళారు చూస్తా ఉన్నాం. ఇప్పుడు దాకా సుమారు 35,000 మంది చనిపోయారు. 8 లక్షల బాధితులకు చేరతా ఉంది. ఈ విషయాలు బాగా తెలుసు. వద్దన్న వాట్సాప్ లో వేరే పని లేదుగా మనకి, ఇదే పని వాట్సాప్ లో పంపించడమే పంపించడం. అది ప్రార్థన గ్రూప్ అయినా సరే ఇంకా అదే పని మీద ఉన్నాం. కారణం మనం దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. అయితే మనం ఈ వాట్సాప్ లో మెసేజ్లు చూస్తూ, టీవీల్లో లెక్కలు చూసుకుంటూ భారతదేశంలో ఎంతమంది పేషెంట్లు అయ్యారు, ఎంతమంది చనిపోయారు, ప్రపంచంలో ఏది టాప్ లో ఉంది, ఏది లీస్ట్ లో ఉంది, ఈ గణాంకాలన్నీ చూసుకుంటూ కూర్చోవడం వల్ల నువ్వు నేను దేన్ని మార్చలేం. మార్చగలిగిన వాడు ఆయన, తప్పించగలిగిన వాడు ఆయన, విడిపించగలిగిన వాడు ఆయన, రక్షించగలిగిన వాడు ఆయన. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన వాక్యం వద్దకు వచ్చి శ్రమకి కారణం ఏంటి, విడుదలకు పరిష్కారం ఏంటి, గొప్ప శ్రమలోను గొప్ప విపత్తులను 10,000 మంది కూలే పరిస్థితుల్లో కూడా ఆయన బిడ్డలకిచ్చే భరోసా, భద్రత, వాగ్దానాలు ఎట్లా ఉంటాయో మనం కలవరపడుతున్న లోకంలో నిశ్చింతగా ధైర్యంగా ప్రభువును పరిచయం చేయడానికి, మనం ఆదరణ పొందడానికి ఆయన లేఖనాల్లో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. ఇదిని ముందు ఈ 91వ కీర్తన నుంచి కొన్ని మాటలను ప్రభు మనకి సహాయం చేసిన కొలది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి నిద్రముతికి అవకాశం ఇవ్వద్దు, నోట్స్ మెయింటైన్ చేయండి. అద్భుతమైన విషయాలను ప్రభు తన లేఖనాల్లో మనందరి ఆదరణ కొరకు పదిలిపరిచించారు. వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ ఈ 91వ కీర్తన యొక్క నేపథ్యం ఏంటి, గ్రంథకర్త ఏంటి, ఎవరు అన్న మాట విషయంలో మనకి ఎవరో ఆ గ్రంథకర్త 91వ కీర్తన పైన రాయలేదు. కానీ దాని ముందు కీర్తన 90వ కీర్తన దగ్గర చతుర్థ స్కందం అని చెప్పి కీర్తనలు విడదీసి దాని కింద దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన 90వ కీర్తన. దాని కొనసాగింపుగా ఉన్న 91వ కీర్తన కూడా ఆయనే రాశాడు అన్నది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఆయనే ఈ కీర్తన కూడా రాశాడు అన్నది బైబిల్ పండితుల అభిప్రాయం. నిజంగా అందులో ఉన్న విషయాలు కూడా ఆయనే రాశాడు అనడానికి బలపరుస్తూ ఉంటాయి. కాబట్టి 91వ కీర్తన నుంచి ఆయన మోషే, మనందరు తెలుసు కదా, గొప్ప నాయకుడు యేసుక్రీస్తు ప్రభువుతో పోల్చబడ్డాడు. ఆయన దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడైతే ప్రభు దేవుని ఇంటిపై నమ్మకమైన వాడని, సరాసరి ప్రభుతోనే పోల్చబడ్డవాడు. దేవుని చేత ప్రవక్తలు చాలా మంది ఉన్నా మోషే అందరి ప్రవక్త లాంటి ప్రవక్త కాదు. నేను మోషే తోటి ఏదో కలలోనూ దర్శనంలో మాట్లాడను, నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను అని దేవుడే అతన్ని ప్రత్యేకపరిచి మోషేని గొప్ప నాయకుడిగా నిలబెట్టిన విషయాలు మనకు తెలుసు. అయితే మోషే గారు దేవునితో నడిచిన ఆయన ప్రయాణం, దేవునితో కొనసాగిన ఆయన భక్తి జీవితం నుంచి ఆయన స్వీయ అనుభవాన్ని మనతో ఈ ఉదయకాల సమయంలో పంచుకోవడానికి ఆయన ఆశపడతా ఉన్నాడు. ఈ 91వ కీర్తనలో ఆ రచనా శైలిని మనం తీసుకొని ఏమని చెప్తున్నాడు, ఎలా రాయబడింది అన్నదాన్ని తీసుకుంటే మచ్చుకు 2వ వచనంలో ఇలా అంటాడు. 2వ వచనంలో గ్రంథకర్త మోషే భక్తుడు ఇలా అన్నాడు, ఆయనే నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అన్నాడు. మోషే గారు తాను నమ్ముకున్న దేవుడు, తాను నమ్ముకున్న దేవుడు, తాను ఆశ్రయించిన దేవుడు, తాను ఇంతకాలం ఏ దేవుడితో అయితే ప్రయాణం చేశాడో ఆ దేవుని గురించి ఆయన ఆయన సాక్ష్యమిస్తా ఉన్నాడు, ఆ దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు. అయితే రెండవ వచనం ఎట్లా ఉంటుందంటే ఆశ్చర్యంగా 5 సార్లు ఆయన కోసం మాట్లాడుతున్నాడు, నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకును, నా దేవుడు, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. 5 సార్లు ఆయన తన్ను తాను ఎంఫసైజ్ చేసుకుని తను అంటున్నాడు, నేను ఏదైతే అనుభవించానో, నేను ఏదైతే చూశానో, నేను ఎవరు ప్రేమనైతే పొందుకున్నానో ఆ దేవుడు, నా స్వీయ అనుభవాన్ని నేను చెప్పాలని ఆశపడతా ఉన్నానని ఆయన, నేను నేను ఏదైతే అనుభవించానో, నేను ఎవరినైతే ఆశ్రయించానో, నేను ఎవరిని నా కోటగా చేసుకున్నానో, నేను ఏ దేవుని నమ్ముకున్నానో ఆ నా దేవుని కొరకు నేను చెప్పాలనుకుంటున్నాను అంటాడు గ్రంథకర్త. అంటూనే మోషే గారు 3వ వచనం ఎట్లా మారుతుందంటే 3వ వచనం నుంచి 13వ వచనం వరకు ఇక నా పోయింది అంతా కూడా నీవు, నీకు, నిన్ను అన్న మాటలే కనబడతాయి. అందుకే 3వ వచనం ఇలా అన్నాడు, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అన్నాడు. ఈ మాటలు ఎలా ఉన్నాయంటే సాక్షాత్తు మోషే ఉదయకాల సమయంలో మన ముందు నిలబడి ఆయన ఇలా అన్నాడు, నా దేవుడు, నా ఆశ్రయము, నా కోట, ఏ దేవుడితో అయితే నేను ప్రయాణం చేశానో ఏ దేవుడి యొక్క మహాకృపను బట్టి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే భాగ్యం నాకు దక్కిందో ఆ దేవునిలో ఉన్న భద్రత, ఆ దేవుడిచ్చే క్షేమం, ఆ దేవుడిచ్చే విశ్రాంతి, ఆయన ఆయన వద్ద ఎంత నెమ్మది ఉందో, ఆయన అన్ని పరిస్థితులకి ఎలాంటి చాలని దేవుడో, ఆయన ఎంత ఉన్నతమైన స్థలాలకు ఎక్కిస్తాడో, నేను ఏదైతే అనుభవించానో ఇదిగో నీతో పంచుకోవాలనుకుంటున్నాను, నీకు చెప్పాలనుకుంటున్నాను, ఆయన నీ జీవితంలో కూడా నా జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేశాడో ఆ దేవుడే నీ జీవితంలో కూడా అద్భుతాలు నేడు కూడా చేస్తాడు, నేడు కూడా చేస్తాడు అని ఆయన ఆ దేవుని యొక్క మంచితనాన్ని, ఆ దేవుని యొక్క ప్రేమను, ఆయనలో ఉన్న గొప్ప విశ్రాంతిని, గొప్ప నెమ్మదిని మనందరితో పంచుకోవాలని ఈ 91వ కీర్తనలో ఆయన ఆరాట పడుతున్నట్లుగా మనం చూస్తాం. మనకి అర్థమయ్యే మాటలు అందుకే ఈ ఈ 91వ కీర్తన చదువుతా ఉన్నప్పుడు ఎట్లా ఉంటదంటే ఎంతో భరోసా, ఎంతో ఆదరణ. ఎన్నో పరిస్థితుల కోసం మాట్లాడతాడు, అన్ని పరిస్థితుల్లో కూడా మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప సహాయకుడో, ఎంత గొప్ప సహాయకుడో. కమలాకర శేఖర్ అన్మ్యూట్ లో ఉన్నారు అన్న, వాయిస్ రాకపోతే అలర్ట్ చేయి, మిగతా అందరు మ్యూట్ లో ఉన్నారు. ఎంత గొప్ప సహాయకుడో ఈ 91వ కీర్తనలో ఆయన మనకి పరిచయం చేస్తూ కలవరపడ్డ హృదయాల్ని, భయపడుతున్న మనసుల్ని ఎంతో భీతి చెల్లుతూ అధికారులే ఎప్పుడు లేని పరిస్థితుల్లో ఈరోజు మనం ఎదుర్కొంటా ఉన్నాం. క్లిష్టమైన పరిస్థితుల్లో, చేదాటిపోయింది పరిస్థితి అనుకున్న నేపథ్యంలో ఆ దేవుడు ఎంత నమ్ముకొనదగిన సహాయకుడో ఆయన పరిచయం చేస్తూ ఈ 91వ కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ఏమంటాడంటే, క్రైస్తవ జీవితం ఒక పోరాటం, మనం పోరాడినది శరీరాలతో కాదు అని ఎఫ్సి పత్రిక 6:12 మనకు తెలిసిన మాటగా, క్రైస్తవ జీవితం ఒక ఎదురీత, క్రైస్తవ జీవితం ఒక పోరాటం, క్రైస్తవ జీవితం చాలా ఇరుకైన మార్గం గుండా ప్రయాణం చేయటం. ఈ ఇరుకులో, ఈ పోరాటంలో, ఈ ఎదురీతలో క్రైస్తవుడికి ఉన్న గొప్ప భరోసా, గొప్ప సహాయం ఎట్లా ఉందో అని మాట్లాడుతున్నాడు. మరో మాటలో చెప్పాలంటే మానవ జీవితమే ఒక యుద్ధం, మానవ జీవితమే ఒక యుద్ధం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో రాయబడ్డ మాట మనకు తెలుసు కదా, నరుల జీవిత కాలం యుద్ధ కాలం కాదా అంటాడు. యుద్ధం యుద్ధం గొప్ప పోరాటం, గొప్ప పోరాటం. అన్ని పరిస్థితులతో జీవితంతో పోరాడాలి, జీవితంతో పోరాడాలి. చాలా మంది పోరాడలేక చేతులు ఎత్తి సూసైడ్ చేసుకుంటా ఉంటారు, నా వల్ల కాదు నా వల్ల కాదని. అయితే మానవ జీవితం యుద్ధం అయితే ఆ యుద్ధంలో మానవుడికి దేవుడిచ్చిన భరోసా, భరోసా దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఆయన ఇచ్చిన వాగ్దానాలు. ఈ క్లిష్టమైన జీవితం, కష్టమైన పరిస్థితి అని దేన్ని అనుకుంటున్నావో దేవునిలో అది ఎంత తృప్తికరమైన జీవితంగా మార్చబడుతుందో, ఈ మాటలన్నీ కూడా 91వ కీర్తనలో ఆయన రాస్తా ఉంటాడు. కాబట్టి ఉదయకాల సమయంలో వచ్చిన మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి నేపథ్యంలో ఉన్నా, మనందరికి చాలిన మాటలు ఈ 91వ కీర్తనలో మనం కనుగొంటాం. కాబట్టి దయచేసి ఉన్న వాక్యాన్ని మీకు అర్థం కావడం కొరకు కొన్ని పాయింట్లుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత మీ ఖాళీ సమయంలో మీరు ధ్యానం చేస్తే అది ఎంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 91వ కీర్తనలో ఎన్నో సవాళ్లు 3వ వచనం నుంచి 13వ వచనం వరకు ఎన్నో సవాళ్లు, వ్యాధుల కొరకు, ప్రమాదాల కొరకు, తెగుళ్ళ కొరకు, యుద్ధాల కొరకు, అపాయాల కోసం ఎన్నో మాట్లాడుతూ వెళ్తున్న ఆ గ్రంథకర్త ఆ మోషే తన స్వీయ అనుభవాన్ని పంచుకుంటున్న మోషే 1వ వచనంలో ఇలా ప్రారంభిస్తున్నాడు. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నేడను విశ్రమించువాడు. ఆ గ్రంథకర్త మనకు జ్ఞాపకం చేస్తున్న మాటలు విశ్రాంతి, ఆయన నీడలో నీకు దొరికే విశ్రాంతి, ఆయన నీడలో నీకు దొరికే విశ్రాంతి కోసం మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అర్థం కావలసిన కీలకమైన మాట, కీలకమైన మాట, అర్థం కావలసిన కీలకమైన మాట 1వ వచనంలో మహోన్నతుని చాటున నివసించువాడే అన్నాడు. మహోన్నతుని దగ్గరికి వచ్చినవాడు అన్న మాట కాదు. సహజంగా క్రైస్తవ జీవితంలో మనం ఏం చేస్తామంటే ఈ 3వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్న అక్లిష్టమైన పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావటం, ప్రార్థన చేయటం, ఎవరినైనా ప్రార్థన చేయమని బ్రతిమాలటం మనకి అలవాటైపోయింది. కానీ కేవలం వచ్చి అవసరతలో ఆయన ఆశ్రయించి అవసరత తీర్పుగానే మళ్ళా లోకంలో కలిసిపోయే వారి కొరకు ఈ వాగ్దానాలు కావు. ఎవరైతే ఆయన చాటున నివసిస్తారో, ఆయనతో నివసిస్తారో, ఆ మహోన్నతుని యొక్క ఆ దాగుచోటు ఆయన సన్నిధిలో ఉండడానికి, గడపడానికి, సంతోషించడానికి ఇష్టపడతారో వారికి వచ్చే విశ్రాంతి, వారికి వచ్చే సమయోచితమైన సహాయం కొరకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే 9వ వచనంలో కూడా ఆ మాట మనం చూస్తాం. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నివాస స్థలం ఎవరు? దేవుడు. దేవుడు నివాస స్థలం, దేవునితో నివసించటం. కాబట్టి నామకార్థ క్రైస్తవులుగా ఉన్నవారు కలవరపడతారు, భయపడతారు. పరిస్థితులు అన్ని మారిపోయినప్పుడు వేరే ఆప్షన్ లేక తలకిందలు అయిపోతూ ఉంటారు, విశ్వాస భ్రష్టులు అవుతారు. దేవుళ్ళు ఏమీ లేదు, ఆయన దగ్గరకు వచ్చాను, ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేశాను, అయినా సహాయం లేదు, నాకు దేవుడు వద్దు అని వెళ్ళిపోయేవారుగా ఉంటారు. కానీ ఈ వాగ్దానాలు అవసరతలో దేవుని వాడుకునే వరకు కాదు, అవసరతలో దేవుని వాడుకునే వరకు కాదు, దేవునితో నివసించడానికి ఇష్టపడేవారు, దేవునితో కలిసి ప్రయాణించడానికి ఇష్టపడేవారు, దేవునిలో ఉండడానికి, నిజమైన క్రైస్తవులుగా కొనసాగడానికి ఇష్టపడేవారికి ఆయన ఎంత గొప్ప సహాయకుడో అన్న మాటలో చాలా స్పష్టంగా మనకి కనబడతాయి. కాబట్టి ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన ఉపోద్ఘాతం ఇది 91వ కీర్తనలో ఆ మోషే తన స్వీయ అనుభవాన్ని, దేవుని పిల్లలుగా ఉన్న వారందరికీ ఆ మోషే ఎలాగైతే ఆ 40 దినాలు దేవుని మహోన్నతుని చాటున ఆయన దగ్గర నివసించడానికి 40 దినాలు సినాయ కొండ మీద ఉన్నాడు, ఆ మాట బానే ఉంది, కానీ 40 సంవత్సరాలు ఆయన మరణ పర్యంతం వరకు ఆయనతో కొనసాగినవాడు. ఆయన వద్దు అంటే ఐగుప్తు సింహాసనాన్ని కాలదనుకున్నాడు. నువ్వు నా కొరకు చెయ్యాలి అంటే కష్టమైన పరిస్థితి అయినా ఆ 20 లక్షల ఇజ్రాయేలీని అద్భుతంగా దేవుడి మీద ఆధారపడి ఎంతో కష్టమైనప్పటికీ నడిపించిన వాడు. అన్ని పరిస్థితుల్లో కూడా దేవునితో నివసించడానికి, దేవునితో ఉండడానికి దేవుణ్ణి పూర్తిగా ఆశ్రయించిన వాడుగా మోషేని చూస్తా ఉన్నాం. కాబట్టి దేవునితో నివసించటం ఈరోజు ఎలా ఉంటుందంటే ఎక్కువ భక్తి చేయటం పిచ్చిలా ఉంటుంది. మరి భక్తి అంటే ఎట్లా ఉండాలి? అవసరతలకు వాడుకోవాలి. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఎట్లా బయట రోగాలు భయంకరంగా ఉన్నప్పుడు అప్పుడు అందరు కూర్చొని ఇంట్లో మానకుండా చక్కగా ప్రార్థన చేసుకోవాలి. బయట రోగం పోగానే మన ఇష్టం వచ్చినట్టుగా తిరగాలి. అది భక్తి లోకం చెప్పే డెఫినేషన్. కానీ మోషే చెప్పేది మాత్రం భక్తి బిజినెస్ కాకూడదు. భక్తి దేవునిలో ఉండడానికి కమిట్మెంట్ తీసుకోవటం, ఆయన వాడుకు నిధులేయడం కాదు, ఆయన దగ్గర నివసించటం, ఆయనలో ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే ఆయన్ని నివాస స్థలముగా చేసుకోవడానికి ఒప్పుకోవటం ఒక వడంబడిక. బాప్తిస్మంలో ఒక వడంబడిక, నేను నా ప్రాణప్రియుడైన ప్రభువుతో మరణ పర్యంతం వరకు కలిసి కొనసాగుతాను అనే ఒక తీర్మానానికి రావటం. అలా తీర్మానానికి వస్తే ఆయన ఎంత చాలిన సహాయమో ఆ మాటలన్నీ కూడా ఈ 91వ కీర్తనలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నేను మొదటిగా ఒక 6 భాగాలను మీతో పంచుకోవడానికి ఆశపడతా ఉన్నాను. ప్రభు సమయాన్ని అనుకూల పరిస్థితి 6 భాగాలను టచ్ చేసుకుంటూ వెళ్తాం. మొదటిగా మనం చూసేది ఈ భక్తి జీవితానికి, మానవ జీవితానికి, లేదా క్రైస్తవ జీవితానికి ఈ ఆటుపోట్లు, వ్యతిరేక పరిస్థితులు అన్ని రావడానికి ఒక కీలకమైన వ్యక్తిని మోషే పరిచయం చేస్తా ఉన్నాడు. ఎవరా కీలకమైన వ్యక్తి అన్నది మనకు అర్థం కావాలంటే 3వ వచనంలో ఆ వ్యక్తిని మనం చూస్తాం. ఎవరు? వేటకాడు అన్నాడు ప్రారంభ మాట. వేటకాడి ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అన్నాడు. వేటకాడు అన్న మాట చూస్తాం. ఎవరు మనుషుల్ని వేటాడేది, అన్నది మనకు అర్థమైతే ఆయన ఎవరిని పరిచయం చేశాడో మనకు అర్థమవుతుంది. ఆ వేటకాడు కొరకు చెప్పడానికి ఇష్టపడుతూ 13వ వచనంలో వేటకాడుకున్న మారు పేర్లు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ మారు పేర్లు? సింహము, పాము అన్నాడు. నీవు సింహములను, నాగు పాములను త్రొక్కెదవు అన్నాడు. దాని పదాలు మారుస్తూ మావల సింహం కాదు, కొదమ సింహం. తర్వాత భుజంగం అంటే పాము అంటే కాళ్ళు చేతులు లేని దాన్ని మనం చూస్తాం, కానీ రెక్కలతో ఎగిరే ఆకారాన్ని భుజంగం సర్పం కొరకు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనకు కొంచెం అర్థమై ఉంటది. 3 పదాలు. మానవుడికి గొప్ప శత్రువు ఉన్నాడు, ఉమ్మడి శత్రువు ఉన్నాడు. ఎవరు అంటే వేటకాడు అన్నాడు, సింహము అన్నాడు, సర్పము అన్నాడు. సర్పము అనగానే మనకు అర్థమైంది కదా, ఏదైనా తోటలో ఎంతో నెమ్మదిగా దేవుడితో సహవాసం చేస్తూ ఉన్న మానవుణ్ణి దేవుడి నుంచి దూరం చేయడానికి ఆ ఏదైనా తోటలో ప్రవేశించి మానవ చరిత్రను దుఃఖమయంగా మార్చేసిన ఆ ఘట సర్పం, ఆ ఆది సర్పం, సాతానుగా పిలువబడుతూ ఉన్న ఆ సర్పాన్ని పరిచయం చేస్తా ఉన్నాడు. ఎవరట? వాడు సింహం. వాడి పని ఏంటి? వేరే పని ఇంకేం లేదు, ఒకే ఒక పని. మనకైతే చాలా పనులు ఉన్నాయి, మనకు చాలా బిజీగా ఉండి అన్ని పనులు మిషన్ మీద వేసుకున్నాం. దేవుని దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఏదైనా కట్ చేయాలంటే దేవుడి పనే కట్ చేయాలి, ఇంకే పని కట్ చేయకూడదు. కానీ వాడి పని మాత్రం ఒకే ఒక పని, ఏమాత్రం డైవర్ట్ కాడు. ఏంటి ఆ పని? వాడి పని మొదటి పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 5:8 ఇలా అంటాడు. 5:8 ఇలా అన్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారే మలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమ వలె ఎవరిని మృంగుదునా, ఎవరిని మృంగుదునా, ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. వెదకుచూ తిరుగుచున్నాడు, వేరే పని లేదు వాడికి, వేరే పని లేదు, వేరే బిజినెస్ లేదు, ఒకే ఒక్క పని, ఒకే ఒక్క పని, బెంగాలి బెంగాలి, ఒకే ఒక్క పని, ఎవరిని దొరికితే వారిని కాటేయాలి, ఒకే ఒక్క పని. సర్పము అన్న మాట ఎవరి కొరకు రాయబడిందో అర్థమైంది. ఆది సర్పము, ఘట సర్పము, సాతాను, అపవాది అని పేరు కలిగిన వాడు సాతాను. ఎవరు ఈ సింహం అర్థమైంది, వెదకుచూ తిరుగుచావన్న సింహం. ఎవరి వేటగాడు, ఎవరి వేటగాడు, హబక్కూ గ్రంథము, హబక్కూ గ్రంథము 1:1 పేజ్ నెంబర్ 770. హబక్కూ గ్రంథము 1:15 ఎవరి వేటగాడు, చేపల వేటగాడు కాదు, మనుషుల వేటగాడు. ఇలా అన్నాడు, వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకుని చున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేచున్నాడు. అబ్బా అబ్బా, ఒకరిని ఇద్దరిని వేటాడడం కాదు, అందరిని వేటాడేవాడు, అందరిని వేటాడు వాడు. వాడు మానవులందరికీ వలేశాడు, అందరికి ఉరులేశాడు, అందరిని గుచ్చుతున్నాడు, అందరిని లాక్కుంటున్నాడు. వాడు వలలో పడితే వాడికి పండగ, వాడు వలలో పడితే వాడికి పండగ. 17:17 వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా. ఎంతమందో నిండిపోతుంది వల, వల నిండిపోతా ఉంది, కుప్పల 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 వాడు వలలో ఉంటున్నాయి. ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలన. ఎక్కడ కుమ్మరిస్తున్నాడు ఈ వలలో ఉన్న చేపల్ని, ఈ వలలో ఉన్న మనుషుల్ని? నాశనకరమైన గుంట, నాశనకరమైన ఆ పాతాలలో వాడు లాక్కెళ్ళిపోతున్నాడు, వాడు లాక్కెళ్ళిపోతున్నాడు. కాబట్టి 91వ కీర్తనలో ఈ గొప్ప వ్యతిరేకమైన పరిస్థితులు మానవ జీవితంలో రావడానికి కారణం ఎవరంటే, వేటకాడు, సింహము, సర్పము ఆయన మోషే పరిచయం చేస్తా ఉన్నాడు. ఎందుకు ఈ శత్రువుని పరిచయం చేశాడంటే, మోషే యొక్క స్వీయ అనుభవంలో మోషే కూడా ఈ శత్రువును ఎదుర్కొన్నాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో, 40 సంవత్సరాలు పరారు, గొర్రెలు కాపరైపోయాడు, మా మందలు నేర్చుకుంటా ఉన్నాడు, ఐగుప్తు సకల విద్యను నేర్చుకున్నవాడు. అలాగే వెళ్ళిపోవడం కారణం ఏంటి, ఒక మర్డర్ కేసులు ఇరుక్కున్నాడు. కాబట్టి మోషే పుట్టాడు, ఆయన బాలుడుగా ఉండగానే ఎలాంటి పరిస్థితి అంటే, మోషే బ్రతకడానికి వీల్లేదు, ఐగుప్తులో గొప్ప శాసనం, మగపిల్లలందరినీ ఏం చేయాలి, నైలు నదిలో పడేయాలి. అందుకే యూదా పత్రికలో మోషే మీద ఈ వేటగాడు ఎలాంటి వలేశాడో, మోషే కొరకు ఎంత ఆకలిగా ఇతికాడో, ఎంత ఆకలిగా తిరిగాడో, మోషే భక్తుడి కొరకు రాయబడుతున్న మాట మనం చూస్తాం. యూదా పత్రిక 9వ వచనంలో ఇలా రాయబడింది, అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గుర్చి తర్కించినప్పుడు. మోషే యొక్క శరీరం గుర్చి తర్కం ఎవరెవరికి, ఒక పక్కన సాతాను, మరొక పక్కన ప్రధాన దూత అయిన మిఖాయేలు. ఎవరిని వదిలిపెట్టాడు వాడు? మోషేను వదిలిపెట్టాడా? పుట్టడమే, పుట్టకముందే శాసనం వచ్చింది, పురుట్లోనే చంపాలనుకున్నాడు. ఎంత ప్రయత్నం చేశాడో, ఎంత ప్రయత్నం చేశాడో. కాబట్టి ఈ 91వ కీర్తనలో మానవ జీవితం అంతా సాఫీగా సునాయాసంగా ఏ వ్యాధులు ఏ బాధలు ఏ కష్టాలు లేకుండా చక్కగా వెళ్ళిపోతే బాగుండు అని మనం అనుకుంటున్నాం. దేవుడు అలాగే చేశాడు, దేవుడు అలాగే చేశాడు. అంత పాజిటివ్సే, నెగిటివ్ కి స్కోప్ లేదు. ఆ 6 దినాల సృష్టి అంతా మంచిది, అంతా మంచిది, అంతా మంచిది, అంత చాలా మంచిగా ఉంది అన్నాడు. చెడు అన్న దానికి అవకాశం లేదు. వాడు వచ్చాడు, వాడు వచ్చాడు, వాడు వచ్చాడు. 6వచనంలో ఆయన అన్నాడు, 6వ అధ్యాయం ఆదికాండలు అన్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. అబ్బా అబ్బా, అద్భుతంగా చేయబడ్డ మానవ చరిత్ర రక్తసిక్తం అయిపోయింది. అద్భుతంగా చేయబడ్డ మానవ చరిత్ర ఎంత దిగజారిపోయిందో గత వారు మనం చూసాం కదా, నోవాహు రక్షణ వాడ. ఎందుకు జలప్రలయం వచ్చింది? నరులను చేసినందుకు ఆయన సంతాపపడి అందరినీ మొత్తంగా జల సమాధి చేయాలనుకున్నాడు మానవుల పాపాన్ని బట్టి. కారణం ఎవరంటే వేటకాడు, శోధకుడు, గర్జించి సింహము, ఆ సర్పం. కాబట్టి ఈ 91వ కీర్తనలో మనకి మోషే పరిచయం చేయడానికి ఇష్టపడుతున్న కీలకమైన మాట, ఇదిగో నీ శత్రువు ఎవరు నీకు అర్థమయ్యాడా? నీ శత్రువు ఎవరు నీకు అర్థమయ్యాడా? నీ శత్రువు వాడు ఏం చేస్తాడో నీకు తెలిసిందా? జాగ్రత్త 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 అని చెప్పి శత్రువు కొరకు మోషే పరిచయం చేస్తా ఉన్నాడు. ఇక్కడ నీతిమంతుల్ని వదిలిపెట్టడు, అనీతిమంతుల్ని వదిలిపెట్టడు. మనుషులందరూ వాడి టార్గెట్ లో ఉన్నాడు. అందుకే ఈ 91వ కీర్తనలో ఆయన మనకి పరిచయం చేస్తున్న మాట 8వ వచనం ఇలా అన్నాడు. 8వ వచనం 2వ భాగం, భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును అన్నాడు. భక్తిహీనులు అంటే వాడి పార్టీలో ఉన్న వాళ్ళకి ఏమైనా వాడు సంతోషపెడతాడా? సంతోషపెట్టడు. వాడు సంతోషపెట్టాలంటే స్లో పాయిజన్ తాగరా, తినరా, సంతోషించరా అంటాడు. ఆ తర్వాత కిడ్నీ పోతే, ఆ తర్వాత లివర్లు పోతే, ఆ తర్వాత వ్యాధి వస్తే అర్ధాంతరంగా మరణం వస్తుంది. ఇంట్లో ఉన్నదంతా బూడిదిప్పాలు. భార్య పుస్తుని కూడా తీసుకెళ్లి తాగడ పెడతాడు. వాడు ఎందుకు బతుకుతున్నాడు అర్థం కాదు. ఎవరిని? మానవులందరినీ వాడు గుచ్చి లాగి ఉన్నాడు, తన వలలో చిక్కించుకున్నాడు. ఆ గొప్ప వేటగాడు గురించి, ఆ మానవులందరికీ వేటగాడు గురించి మోషే పరిచయం చేస్తున్నాడు. ఈ సాతాను వల్ల, లేకపోతే మన శత్రువు వల్ల కలిగే 2 రకాల ప్రమాదాల కోసం మోషే ఈ 91వ కీర్తనలో గ్రంథకర్త మనకు పరిచయం చేస్తున్నాడు. 2 రకాల ప్రమాదాల్లో మొదటి ప్రమాదం ఆత్మీయ ప్రమాదం. ఆత్మీయ ప్రమాదాలు ఎట్లా ఉంటాయో మాట్లాడతాడు. 2వ ప్రమాదం భౌతికమైన ప్రమాణాలు ఎట్లా ఉంటాయో మాట్లాడుతున్నాడు. ఆత్మీయ ప్రమాణాలు, స్పిరిచువల్ డేంజర్స్ అండ్ ఫిజికల్ డేంజర్స్, మన శత్రువు ద్వారా మానవుడి జీవితంలో సంభవించే 2 విభిన్నమైన పరిస్థితుల కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి ఆత్మీయ ప్రమాదాలు. ఆత్మీయ ప్రమాదాల కోసం మాట్లాడుతూ 3వ వచనంలో ఇలా అన్నాడు, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఉరి కోసం మాట్లాడుతున్నాడు. ఉరి అంటే ఫ్యాన్ కేసుకునే ఉరి కాదు, కుతంత్రం. అది తెలియదు, కనబడదు, పక్షి వస్తుంది, చక్కగా ఏదో విత్తనాలు దొరుకుతున్నాయని చెప్పేసి ఆశపడుతుంది, వలొచ్చి మీద పడుతుంది. ఉరి అక్కడేదో ఉందని చెప్పి ఎలక పరుగుని వెళ్తుంది, లోపలికి వెళ్ళగానే బోన్ క్లోజ్ అవుద్ది. ఉరి తెలియని చిక్కులు. అందుకే అన్నాడు హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయము 2వ వచనంలో ఇలా చూస్తాం. ఇలా రాయబడింది, సులువుగా చిక్కులు పెట్టు పాపం అన్నాడు. పాపం ఎట్లాంటిదంట? ఉరి. చాలా చాలా సింపుల్ గా డైవర్ట్ అయిపోతాం, చాలా సింపుల్ గా అందులో పడతాం. మనం ఏదో ప్రార్థన చేసుకుందాం అని ఆశపడతాం, ఎట్లా వస్తాం అట్లా టీవీ లేదా కనబడుతుంది, సరే ఒక్క నిమిషం చూసి వెళ్దాం అనుకుంటాం, వెళ్లే పరిస్థితి లేదు. ఇక రెండు కాళ్ళకు ఊరేసింది, రెండు కాళ్ళకు ఊరేసాడు, ఇక కూర్చోడమే కూర్చోడమే, కదిలేదు లేదు కదిలేదు లేదు. కాబట్టి ఊరి సులువుగా చిక్కులు పెట్టు పాపం, సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఇందుకే ఈ ఊరు ఎవరిది అన్నప్పుడు, మొదటి తిమోతి పత్రిక 3:7 ఇలా రాయబడింది. మొదటి తిమోతి పత్రిక 3:7 ఇలా రాయబడింది, మరియు అతడు నిందపాలై అపవాది ఊరి, అపవాది ఊరి, ఊరి ఎవరిది, అపవాది ఊరిలో పడిపోకునినట్లు వాడు ఊరి. రెండవ తిమోతి పత్రిక 2:25-26 ఇలా రాయబడింది. 24-26 కలిసి ఉన్నాయిగా, రెండో భాగం మూడో లైన్ చివరి నుంచి చదువుతా ఉన్నాను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాణ్ణి ఊరిలో నుండి తప్పించుకుని మేలుకొందురేమో. సాతానేసే ఊరేంటి, ఎవరికి తగ్గ ఊరి ఆడిది. మనకి ఏది బలహీనతో మనం దేనికి అవకాశం ఇస్తున్నామో అదే వాడి బలం. డబ్బు అంటే బలహీనత ఉన్నవాడికి డబ్బే ఉరిగా వాడతాడు, స్త్రీ బలహీనత ఉన్నవాడికి స్త్రీనే ఉరిగా వాడతాడు. నీ బలహీనత ఏంటో అదే వాడి బలం, అదే వాడు వేసే ఉరి, వేటకాడి ఉరి. పక్షి వలలో పడాలంటే ఏమేయాలి, విత్తనాలు తినడానికి కాదు, విత్తనాలు తినడానికి వచ్చిన దాన్ని తినడానికి వల. కాబట్టి ఈ వేటకాడు వల్ల జరిగే ప్రమాదాల్లో మొదటి ప్రమాదం ఆత్మీయ ప్రమాదం. ఆ ఆత్మీయ ప్రమాదం కోసం మాట్లాడుతూ ఆ 3:2 ఇలా అన్నాడు, నాశనకరమైన తెగులు రాకుండా ఆయనను రక్షించును అన్నాడు. వేటకాడు ఉరి వేసి మనకు చేసే గొప్ప ప్రమాదం ఏంటంటే నాశనకరమైన తెగులు అంటే శరీరానికి వచ్చే తెగులు కోసం మాట్లాడడం లేదు, ఆ తెగులు నిన్ను నాశనానికి తీసుకువెళ్తుంది. ఆ నాశనంలోంచి నువ్వు బయటకు రావాలంటే నీకు రక్షణ అవసరం. అందుకే ఆ 3 లైన్లో ఆశ్చర్యకరమైన మాటలు, 2 మాటలు ఉన్నాయి, 1 నాశనం, 2 రక్షణ, చివరిలో నిన్ను రక్షించును అన్నాడు. నాశనం రక్షణ. అందుకే ఈ వేటకాడు సాతాను వలేసేది ఉరిలేసేది దేని కొరకంటే మానవుణ్ణి పాపంలో పడేయడానికి. సులువుగా చిక్కులు పెట్టు పాపం. భౌతికంగా వాడి మనకి ఎంత ప్రమాదం చేయాలనుకున్నా భౌతికమైన జీవితం తాత్కాలికమే. ఎంత మహా అయితే 70, ఆ మోష చెప్పిన మాటల ప్రకారంగానే అధిక బలం ఉంటే 80. 70-80 సంవత్సరాల జీవితం తర్వాత షుగర్ పేషెంట్ కి షుగర్ కి ఏం సంబంధం లేదు, బీపీ పేషెంట్ కి బీపీకి ఏమి సంబంధం లేదు, లక్షల అప్పుకి ఆయనకి ఏమి సంబంధం లేదు. అన్నిటికీ తెగాదింపులు. మరణం దగ్గర భౌతికమైన ఏవి కూడా కూడత రావట్లేదు. కాబట్టి వాడు చేయాలనుకున్న గొప్ప నష్టం ఏంటంటే ఆత్మీయమైన నష్టం. అనంతకాలం జీవితం కదా, నిత్య జీవం కదా. అందుకే భౌతికమైన కష్టాలకి భౌతికమైన బాధలకి మనం ఎక్కువగా రెస్పాండ్ అవుతాం, వాడు మాత్రం ఆత్మీయమైన నష్టాన్ని కలిగించడానికి మాత్రం అది అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాడు. నాశనకరమైన తెగులు మనల్ని నాశనానికి తీసుకుని పోయే తెగులు, గొప్ప తెగులు. మన ప్రభు అయిన యేసు, ఆయన పేరుకే అర్థము రక్షకుడు. దేనికి రక్షకుడు? రోగాలకి రక్షకుడా, అప్పుల నుంచి విడిపించే రక్షకుడా, ఆపదల్లో సహాయం చేసే రక్షకుడా కాదు, పాపుల రక్షకుడు. పాపుల రక్షకుడు. పాపం మనల్ని నిత్య నాశనానికి తీసుకువెళ్తుంది, నిత్య జీవానికి దూరం చేస్తుంది. కాబట్టి ఈ వేటగాడు మానవుడికి చేసే గొప్ప ప్రమాదం ఏంటంటే నాశనానికి తీసుకువెళ్ళటం, నాశనానికి తీసుకువెళ్ళటం, నాశనానికి నడిపించటం. కాబట్టి ఆయన మాట్లాడుతున్న మొదటి మాట ఆత్మీయ ప్రమాదాలు, స్పిరిచువల్ డేంజర్స్, వాడి వల్ల కలిగే ఆత్మీయ ప్రమాదాలు, ఆత్మీయ ప్రమాదాలు. కాబట్టి అందుకే మనకి అందరు రోగులే, ఒక్కడు ఆరోగ్యవంతుడు లేడు అన్న మాట మనం చూడం గాని అందరును ఏకముగా పాపం చేసి త్రోవ తప్పిపోయారన్న మాటలు మనం చూస్తాం. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. మానవ హృదయం మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. అక్కడ ఎక్కువ మంది కొందరని మాటలు కాదు, అందరు అందరి హృదయం మోసకరమైంది, అందరి హృదయానికి ఘోరమైన వ్యాధి ఉంది. అందరు త్రోవ తప్పిపోయారు, అందరు త్రోవ తప్పిపోయాడు వాడు వల, వాడు ఊరి అందరికి అందరికి. కాబట్టి ఆత్మీయ ప్రమాదం కలిగించడానికి మాత్రం వాడు శత విధాల ప్రయత్నం చేస్తాడు, శత విధాల ప్రయత్నం చేస్తాడు. రోగాలతో దాడి చేసేది తక్కువ, ఆపదలు తీసుకొచ్చేది తక్కువ, అన్ని విషయాల్లో మాత్రం వాడు చిన్న పిల్లలను వదిలిపెట్టడు, యవనస్తును వదిలిపెట్టడు, మధ్య వయస్కును వదిలిపెట్టడు, ముసలివాడిని వదిలిపెట్టడు. ఏ వయసులో కావలసిన శోధన ఆ వయసులో, ఎవరు బలహీనతకు తగ్గట్టుగా ఆ వల, ఎవరు పరిస్థితి తగ్గట్టుగా వాడు పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి మోషే వేటకాడు, గర్జించి సింహం, ఆది సర్పాన్ని పరిచయం చేస్తూ వాడు మనకు కలగజేసే గొప్ప నష్టం ఏంటంటే ఆత్మీయ ప్రమాదం, స్పిరిచువల్ డేంజర్స్ కోసం మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పాపపు వల, సులువుగా చిక్కులు పెట్టు పాపం, పాపం అనే ఊరిలో వాడు ఎంత తొందరగా పడేస్తాడో దానికోసం మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది భౌతికమైన ప్రమాదాలు. ఆత్మీయంగా నువ్వు బలహీనం అవ్వాలంటే, ఆత్మీయంగా నువ్వు పడిపోవాలంటే భౌతికంగా నీ మీద దాడి జరగాలి. దయచేసి ఈ మాట గమనించండి, ఈ మాట గమనించండి. మనం ఎప్పుడు చక్కగా ప్రభువులో ఉంటామంటే అన్ని బాగున్నప్పుడు. ఎప్పుడు మనం ప్రభువు మీద కోపగించుకుంటామంటే ఎక్కడైనా తేడా జరిగిందా? ఫస్ట్ ఎవరి మీద? ఆయన మీదే. నాకు కలిసి రావాలి, నష్టం వచ్చింది, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను నష్టపోయాను, నేను మానకుండా ఆదివారం మందిరానికి వెళ్ళిన దాన్నే, నేను ఆయనకు కానుకలు ఇచ్చాను, సేవకులకు సత్కారాలు చేశాను, అన్ని చేశాను, నాకే కష్టం వచ్చింది. ఉన్నావా? అసలు ఉన్నావా? నీకేమైనా ధర్మం ఉందా? నీకేమైనా న్యాయం ఉందా? ఎవరి మీద? ఆయన మీదే. ఆత్మీయంగా నువ్వు దేవుడికి దూరం అవ్వాలంటే భౌతికమైన దాడులు వాడి ఆయుధాలు, వాడి అస్త్రాలు. అందుకే ఆ తర్వాత భౌతికమైన ప్రమాదాల్లో మూడు ప్రమాదాల కోసం మాట్లాడుతూ ఉన్నాడు. మూడు ప్రమాదాలు. అందులో మొదటి ప్రమాదం ఏంటి అంటే ఐదో వచనం మనం చూస్తున్నాం. రాత్రి వేళ కలుగు భయం. మొదటి ప్రమాదం భయం, తిరిగితనం. అన్నిటికీ భయపడమే, అన్నిటిని చూపించి భయపడమే. ఆ చీమని మన భూతత్వంలో చూసి ఇది చీమ కాదు సింహం అనిపించేటట్లుగా చేస్తాడు. చిన్న సమస్యని పెద్ద కొండలా చూపిస్తూ ఉంటాడు. అన్నిటికీ భయపడిపోవడమే. ఎందుకే? భయం నీ ఆత్మీయ జీవితాన్ని ఎట్లా పాడు చేద్ది? నీ భయానికి ఆత్మీయ జీవితానికి ఏమైనా లింక్ ఉందంటే ఆయన అన్నాడు ఎబ్రీ పత్రిక 11:6, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం యెషయా గ్రంథము 28:16 చివరి మాట ఇట్లా ఉంది. యెషయా గ్రంథం 28:16 చివరి మాట, విశ్వసించేవాడు కలవరపడడు అన్నాడు. భయము విశ్వాసానికి క్వైట్ ఆపోజిట్. విశ్వాసి హృదయంలో భయానికి ఆస్కారం లేదు. విశ్వాసి పరిస్థితులు ఎలాగన్నా ఉండొచ్చు, పెను ప్రమాదాలు, గాలి తుఫాన్లు, ఉప్పిన ఏదైనా చెలరాగొచ్చు, కానీ విశ్వాసి హృదయంలో మాత్రం తిరిగితనానికి, కలవరానికి, భయానికి అవకాశం ఉండకూడదు. అవకాశం ఉండకూడదు. మనం పరిస్థితిని గద్దించాలి తప్ప పరిస్థితి మనల్ని గద్దించకూడదు. మనం పరిస్థితుల్ని కంట్రోల్ చేయాలి తప్ప మనల్ని పరిస్థితి కంట్రోల్ చేయకూడదు. మన హృదయంలో విశ్వాసానికి బదులు భయం ఉందంటే, ఆయన అన్నాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యం. ప్రతి పరిస్థితికి బోర్ని ఏడవడమే, ప్రతి పరిస్థితికి ఏదో అయిపోయింది, నిద్రపో ఏనో కూర్చోము, అక్కడెక్కడో కరోనా, ఇక్కడే పాజిటివ్ కేసు వచ్చిందంట, ఇన్ని కేసులు పెరిగిపోయి, అన్ని కేసులు అంతా పరుగే, అంతా కలవరమే. వాడు ప్రయోగించే మొదటి బాణం భయం. అన్నిటికీ భయమే. చేతిలో చిన్న నొప్పి వస్తే అది గ్యాస్ పెయిన్ అయినా సరే, ఏమో నేను చచ్చిపోతానేమో, మరి ఉండిపోతావు, 1000 సంవత్సరాలు ఉండిపోతావు, చావు అనేది అస్సలు నీ దగ్గరికి రాదు, చచ్చేదే. కాని ప్రభువులో ఉన్నవాడికి మాత్రం మరణం గొప్ప లాభం. నిరీక్షణ, ఆహా ఆ దినం ఎప్పుడు వస్తుందో, ఏ దినం పోయే దినం, మన మరణ దినం, ఆహా ఆ దినం ఎప్పుడు వస్తుందో, నేనెప్పుడు నా ప్రభువును కలుసుకుంటాను. కాని భయం అన్ని పరిస్థితులకి, అమ్మో నేను చచ్చిపోతానేమో. వాడు కలవరం తీసుకొస్తున్నాడు, భయం తీసుకొస్తున్నాడు. భయాన్ని వాడు ఆయుధంగా వాడుకొని నీ విశ్వాసాన్ని గురి పెడుతున్నాడు. నీ విశ్వాసాన్ని మీట్లో పెట్టుకోవాలి. నీ విశ్వాసాన్ని గురి పెడతా ఉన్నాడు. బాబురావు గారు మీట్లో పెట్టుకోండి సార్. కాబట్టి వాడు భయాన్ని ఆయుధంగా వాడుకొని నీ విశ్వాసాన్ని గురి పెడుతున్నాడు. నీ విశ్వాసాన్ని తునికిసలాడించడానికి, నేను విశ్వాసం నుంచి భ్రష్టుని చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నీ హృదయంలో కలవరం ఉందా? నీ హృదయంలో భయం ఉందా? అన్నిటికీ భయపడుతున్నావా? నిశ్చింతగా నిద్రపోతున్నావా? నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉందరు. ఎప్పుడు ధైర్యం? ధైర్యానికి విలువ ఎప్పుడు? అన్ని పరిస్థితులు బాగోలేనప్పుడే నీ విశ్వాసం, అందరి హృదయాలు కరిగిపోయినప్పుడే నీ విశ్వాసం ఏంటో కనిపించేది. నోవాహు విశ్వాసం గత వారం చూసాముగా. లోకమంతా కొట్టుకొని పోతుంది, నువ్వు అక్కడే బతుకుతావు అన్నప్పుడు ఏమన్నాడు? నిజమా ప్రభువా, నాకేమైనా సింబల్ ఇస్తావా, సూచన ఇస్తావా, ఏమైనా అడిగాడా? కలవరపడ్డా? లేదు. కాబట్టి ప్రియులారా, అర్థం చేసుకుందాం. ఐదవ వచనం పగటి వేళ ఎగురు బాణం అన్నాడు. దాన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే, ప్రమాదాలు, ఒకటి భయం, రెండు ప్రమాదాలు. ప్రమాదం అంటే చెప్పు వచ్చేది కాదు, యాక్సిడెంట్లుగా జరుగుతా ఉంటాయి. మనం ఒకటి ప్లాన్ చేసుకుని వెళ్తా ఉంటాం, అనుకోంది ఏదో జరుగుతా ఉంటది, అయిపోయింది, అంత రివర్స్, అంత డిస్టర్బ్ అయిపోద్ది. పగటి వేళ ఎగురు బాణం, యుద్ధాలు, దాడులు, అన్ని రకాలైన దాడులు, మనం ఊహించని దాడులు, ఊహించని దెబ్బలు వచ్చి మీద పడతా ఉంటాయి. వాడు మనల్ని కలవరపరచడానికి బాణాలను ప్రయోగించేవాడుగా ఉన్నాడు. మూడవది కీలకమైంది, 6వ వచనంలో మనం చూస్తున్నాం, అనారోగ్యం. మూడు రకాల దాడులు భౌతికంగా ఉంటాయని ఆయన స్వీయ అనుభవం నుంచి గ్రంథకర్త మాట్లాడుతూ మొదటి మాట ఇలా అన్నాడు, వాడు భయపెడతాడు, రెండు వాడు ఊహించని ప్రమాదాలను తీసుకొస్తాడు. మూడు, వాడు అనారోగ్యాన్ని, రోగాలను, తెగుళ్లను వాడు తీసుకొస్తాడు అని మాట్లాడుతున్నాడు. ఆరో వచనంలో ఇలా చూస్తాం, చీకటిలో సంచరించు తెగులు. చీకటిలో సంచరించు తెగులు అంటే రోగాలు ప్రబలడానికి ఎక్కువ అనుకూలమైన వాతావరణం ఏంటంటే రాత్రే, పగల కాదు, రాత్రే. రాత్రిలే అన్ని రోగాలు వచ్చేది, దోమలు కుట్టేది రాత్రులే. దోమల వల్ల వచ్చే రోగాలు ఎన్నో మనకు తెలుసు. కనిపించని వ్యాధులన్నీ ప్రబలేది రాత్రులే. కాబట్టి చీకటిలో సంచరించు తెగులు. మధ్యాహ్నమందు పాడు చేయు రోగము. మధ్యాహ్నమందు పాడు చేయ రోగం అంటే చెప్పొచ్చే రోగాలు, చెప్పకుండా వచ్చే రోగాలు, ఊహించకుండా సడన్ గా వచ్చే రోగాలు అవి ఉన్నాయి. మనం ఊహించకుండానే సడన్ గా వచ్చే రోగాలు మనకు తెలుసు. ఇవి లోకంలో ఉన్నాయని తెలుసు, ఇట్లా చేస్తే వస్తాయని తెలుసు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసు, మనం తీసుకోము. కాబట్టి ఖచ్చితంగా ఇది మనకు వస్తుంది. పగల సంచరించు, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగము, చీకట్లో సంచరించు తెగులు. వాడు ముఖ్యంగా మన భౌతికంగా దాడి చేసే ఏరియా నీ ఆరోగ్యం. ఆరోగ్యాన్ని పాడు చేసి, అందుకే యోగు దగ్గర అన్నాడుగా, ఊరకనే యోగు భయభక్తులు కలవాడు ఆయన. మూడంచెల కంచ. అతని చుట్టూ కంచి వేసావు, అతని కుటుంబం చుట్టూ కంచి వేసావు, అతను కలిగిన యావదాసు చుట్టూ కంచి వేసావు. భక్తిపరుడు నువ్వు అంటున్నావు, భక్తి ఏం కాదు. భక్తి అంటే ఏ పరిస్థితుల్లోనైనా సరే నీతో ఉండాలి. కానీ ఈ గొప్ప సుఖవంతమైన జీవితం కదా, ఎంతో ఆశీర్వాదం కదా, అతను నువ్వు ఆ దేశంలో వర్ధిల్ల చేస్తున్నావు కదా, ఒక్కసారి కంచెత్తి ఏమవుద్ది, ఎందుకు కంచి తీయాలి, ఎందుకు ఆస్తంత దూరం చేసేయాలి, ఎందుకు పిల్లలు దూరం చేసేయాలంటే, ఆత్మీయంగా దాడి చేయాలంటే భౌతికమైన నష్టాన్ని కలిగించాలి. వాడు ఎందుకు వేటకాడు, ఎందుకు మన జీవితంలోనికి భయాలను తీసుకొస్తున్నాడు, ఎందుకు వేటకాడు మన జీవితంలోనికి ఊహించని పరిణామాలు తీసుకొస్తున్నాడు, ఎందుకు వేటకాడు మన జీవితంలోనికి అనారోగ్యాన్ని తీసుకొస్తున్నాడు అంటే, ఇది నీ ఆత్మీయతను దెబ్బ కొడుతుంది, ఇది నీ భక్తి జీవితాన్ని దెబ్బ కొడుతుంది. ప్రభువు నమ్ముకోండి, రోగాలు పోవాలా, ప్రభువు నమ్ముకోండి. ప్రభువు నమ్ముకున్నారా అప్పులుండో, ప్రభువు నమ్ముకున్నారా రోగాలు ఉండవు, ప్రభువు నమ్ముకున్నారా ఏ కష్టాలు ఉండవు అని మనం చెప్తున్నాం. మనం చెప్పి జనాన్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభువు నమ్ముకున్నవాడే వాడి మొదటి టార్గెట్. ప్రభు నమ్ముకున్న వాడిని కొట్టడమే వాడికి మెయిన్ టార్గెట్ గా వాడు పెట్టుకొని అదే పనిగా వాడు పనిచేస్తున్నాడని దేవుని లేఖనాలు హెచ్చరిస్తా ఉన్నాయి. కాబట్టి పిల్లరా, అర్థం చేసుకుందాం. అయితే ఇక్కడ మోషే యొక్క అనుభవాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, మోషే ఈ అన్ని పరిస్థితుల గుండా వెళ్ళినవాడే. ఆయన జీవితంలో భయాన్ని చూశాడు, ఆయన జీవితంలో ఊహించని పరిణామాలు, ఆయన యాక్సిడెంట్లను చూశాడు, ఆయన జీవితంలో రోగాలను చూశాడు. అయితే ఆయన దేహానికి రోగం వచ్చింది అని చెప్పడానికి ఆధారాలు లేవు, కానీ ఇలా చెప్పొచ్చు, మోషే కాలంలో. అందుకే ఈ 6వ వచనం 7వ వచనంలో అనే మాట, చీకటిలో సంచరించి తెగులు వ్యక్తికి కాదు దేశానికి, ప్రజలకు వచ్చే తెగులు. మధ్యాహ్న మందు పాడు చేయు రోగము వ్యక్తికి కాదు, ఈ రోగము ఈ తెగులు ఎలాంటిదంటే 7వ వచనం అన్నాడు, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలెను. ఎంతమందిని పొట్టున పెట్టుకుంటుంది, వేలకు వేలు. ఈ రోగాలు, ఈ తెగులు యొక్క దాడి వేలకు వేలు. పిల్లరా, అర్థం చేసుకుందాం, మోషే కాలంలో జరిగిన సంభవాన్ని మనం ఒక్కసారి చూస్తే ఈ లేఖనం ఇంకా మనకు స్పష్టంగా అర్థమవుతుందేమో. నిర్గమకాండము 11వ 9వ అధ్యాయం ముందు చూద్దాం. మనకు తెలుసు ఐగుప్తులో 10 తెగుళ్ళు 10 శ్రమలను తీసుకొచ్చిన పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్న మాటలు మనకు అర్థం కావాలి. అక్కడ నీ పక్కను 10,000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను, నీకు మాత్రం ఏ అపాయం రాదు. దేశంలో తెగులు, దేశంలో మరణకరమైన రోగం, దేశంలో పాడిచేయు రోగం, దేశంలో భయంకరమైన తెగులు వచ్చిన విశ్వాసులు కలవరపడ్డానికి భయపడ్డానికి వీల్లేదు. ఎందుకంటే విశ్వాసులు మహోన్నతుని చాటున నివసించేవారు గనక, మనం ఆధారం చేసుకున్నది సర్వశక్తిమంతుడి గనక, మనం ఆశ్రయించింది అధికారులందరికన్నా నమ్ముకునదగిన సహాయకుడు గనక, ఆయన మనకి చాలిన దేవుడు గనక, ఆయన అంటున్నాడు 1,000 మంది పడిన 10,000 మంది కూలిన భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అనుభవాన్ని మనం చూస్తున్నాం. నిర్గమకాండము 9వ అధ్యాయం 3వ వచనం నుంచి 7 వచనాలు చూస్తే ఎంత ఆశ్చర్యకరమైన మాట ఇక్కడ ఉంటుందో. ఇదిగో, యెహోవా బాహుబలము పొలములో ఉన్న నీ పశువుల మీదకి, నీ గుర్రముల మీదకి, గాడిదల మీదకి, ఒంటల మీదకి, ఎద్దుల మీదకి, గొర్రెల మీదకి వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. దేవుడు కృప కలిగిన వాడు కనుక ముందు దేని మీద అంటే జీవనోపాధి మీద తెగులు రావడానికి ఆయన అనుమతించాడు. ఆ జంతువుల మీదకి తెగులు రావడానికి ఆయన హృదయ కాఠిన్యాన్ని బట్టి యెహోవా ఎవడు అని ప్రశ్నించాడు కదా. దేవుని ప్రజలను పంపడానికి ఒప్పుకోవటం లేదు కదా. ఆయన ఎంత శక్తిమంతుడో చూపించడానికి మొదటిగా ఆ తెగులు పశువులకు వస్తుంది అని హెచ్చరిక ఇచ్చాడు. పంపకపోతే ఆయన ఫరో వినని పరిస్థితులు అన్నాడు. అయితే యెహోవా ఇశ్రాయేలుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. క్వారంటైన్ వేరుపరచడం కదా, ప్రత్యేకపరచడం. హోమ్ క్వారంటైన్ అంటే ఇంట్లోనే కూర్చోబెట్టడానికి, బయటకు రానివ్వకూడదు. ఆయన అన్నాడు దేశంలో గొప్ప తెగులు వస్తుంది, పశువులన్నిటి మీదకి తెగులు వస్తుంది, కానీ ఆయన బిడ్డలకు ఉన్న ఆధారానికి, ఆయన బిడ్డలైన ఇశ్రాయేల్ పశువులకు మాత్రం ఆయన ప్రత్యేకపరుస్తున్నాడు. యెహోవా ఇశ్రాయేల్ పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును, ఇశ్రాయేలుకున్న వాటన్నిటిలో ఒక్కటైనా చావదని హెబ్రీల దేవుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. మరియు యెహోవా నిర్ణయించిన కాలం నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించినను. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తుల పశువులన్నీ చచ్చను గాని ఇశ్రాయేల్ పశువులలో ఒకటియు చావలేదు. 10,000 మంది పడినను, 10,000 మంది కూలినను, నీకు మాత్రం గొప్ప నిరీక్షణ, గొప్ప భరోసా, గొప్ప సహాయం ఉందన్నమాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనందరికీ మోషే మాట్లాడుతున్న మాట, లోకంలో ఏవైనా ఉండొచ్చు గాని నువ్వు నమ్ముకున్న దేవుడు సజీవుడు. ఆయనను భద్రపరచడానికి, ఆయనను కాపాడడానికి, ఆయనను తప్పించడానికి, ఆయనను సంరక్షించడానికి చాలిన సహాయకుడు, చాలిన దేవుడు. అందుకే మరొక సందేశాన్ని మనం చూస్తే అదే నిర్గమకాండము తర్వాత ఆ సంహారకుదూత సందర్భాన్ని మనం అర్థం చేసుకోవడం మంచిది. నిర్గమకాండం 11వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే 11:4-7 వచనాల్లో ఇలా రాయబడింది. మోషే ఫరోతో ఇట్లనను, యెహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలువెళ్ళదను, అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు. ఆ చీకటిలో సంచరించు తెగులు. మధ్యరాత్రి వేళ ఆ రోజు ఐగుప్తులో జరిగిన ఆ అనుభవాన్ని మాట్లాడుతా ఉన్నాడు. ఎప్పుడొచ్చాడంది సంహారక దూత, ఎప్పుడొచ్చింది ఆ దేశం మీదకి తెగులు అంటే మధ్యరాత్రి తెల్లారేసరికి. తెల్లారేసరికి పరిస్థితి ఎట్లా ఉంటది, పరిస్థితి ఎట్లా ఉంటది? అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం అందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు. అలాగే జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తులను ఇశ్రాయేలును వేరుపరచును. మళ్ళా క్వారంటైన్. ఆ గొప్ప తెగులు ఆ దేశం మీదకి వచ్చినప్పుడు రాయబడుతున్నమాట, యెహోవా ఐగుప్తులను ఇశ్రాయేలును వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలులో ఎవని మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. పిల్లరా అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. ఐగుప్తు దేశంలో జంతువుల మీదకి నాశనకరమైన తెగులు వచ్చినప్పుడు ఇస్రాయేల్ జంతువుల్లో ఒక్కటి కూడా చావలేదు. ఐగుప్తు దేశంలో ఆయన తీర్పు తీరుస్తున్నప్పుడు ఐగుప్తు మీదకి ఆ రాత్రి సంహారక దూత జ్యేష్ఠులందరినీ చంపడానికి ఆ సంహారక దూత అనుమతించబడ్డప్పుడు ఇస్రాయేలీలో ఒక్కరు కూడా చనిపోలేదు. కారణం దేవుడు, ఆయన చేతిలో పరిస్థితులన్నీ ఉన్నాయి. ఆయన అన్ని పరిస్థితులకి చాలిన దేవుడని లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. కాబట్టి అర్థం చేసుకుందాం, వేటకాడు వాడి దాడులు మొదటిగా ఆత్మీయమైన దాడులు, ఆత్మీయమైన ప్రమాదాలు, పాపం, చిక్కులు, సులువుగా తడగొట్టడానికి పాపాన్ని నేరుగా వాడు తీసుకొస్తా ఉన్నాడు. రెండవది మన ఆత్మీయ పతనానికి భౌతికమైన శ్రమలు కారణమవుతే గనక వాడు భయాలు తీసుకొస్తున్నాడు, వాడు బాణాలను తీసుకొస్తున్నాడు, వాడు తెగుల్ని కూడా మన జీవితంలోకి రావడానికి, మనం దేవునికి ఉగ్రత పుట్టించడానికి దేవుడు అనుమతిస్తా ఉన్నాడు. ఆ గొప్ప తెగుళ్ళు 1,000 మంది పడిపోయే తెగులు, 10,000 మంది కూలిపోయే తెగులను అనుమతిస్తున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. అయితే ఇంత విభిన్నమైన పరిస్థితుల్లో, ఇంత వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఈ 90వ కీర్తనలో దేవుని యొక్క కాపుదల ఎలా ఉంటుంది, దేవుని యొక్క భద్రత ఎట్లా ఉంటుంది, దేవుడు మనకిచ్చే సహాయం ఎట్లా ఉంటుందో ఆ కీర్తనకారుడు మనందరిని పురికొల్పడానికి ఆశ్చర్యకరమైన మాటలను ఆయన రాస్తా ఉన్నాడు. ఒకసారి 90వ కీర్తనకు మనం వెళితే 90వ కీర్తనలో ఆయన రాస్తున్న మాటలు ఇట్లా కనిపిస్తున్నాయి. 90వ కీర్తన మాటలా కనిపిస్తున్నాయి. అందుకే 7వ వచనంలో నీ పక్కన 1,000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ వద్దకు రాదు, అపాయం నీ వద్దకు రాదు అన్నాడు. అంటూ ఎందుకు అన్ని పరిస్థితుల్లో ఆత్మీయ దాడుల్లో గాని భౌతికమైన దాడుల్లో కాని విశ్వాసుకు ఎందుకు అంత గొప్ప మాటలు, భరోసా మాటలు, వాగ్దానాలు ఇవ్వబడుతున్నాయంటే 9వ వచనంలో ఇలా రాయబడతా ఉంది, యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. అందరి క్రైస్తవుల కొరకు కాదు ఈ మాట, దయచేసి అర్థం చేసుకోండి, అందరి క్రైస్తవుల కొరకు కాదు ఈ మాట. ఎవరైతే దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకుని ఉన్నారో, ఎవరు అవసరతల్లో దేవుని వాడుకుంటున్నారో వారి కొరకు కాదు, ఎవరు తమ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నారో, ఎవరు దేవుడితో కలిసి కొనసాగడానికి ఆయన ఆయన చాటున నివసించడానికి ఆయన్నే నివాస స్థలంగా చేసుకోవడానికి ఒప్పుకున్నారో వారి కోసం మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి వారికి పదవచనం అంటాడు, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఇలా అనుకోవచ్చు, మరి బైబిల్లో ఎన్ని వాగ్దానాలుంటే క్రైస్తవులకు ఏ ప్రమాదం ఏ కష్టం రాదు అన్నమాట వాస్తవం అయితే, అమెరికా క్రైస్తవ దేశమే కదా, ఇటలీ క్రైస్తవ దేశమే కదా, స్పెయిన్ క్రైస్తవ దేశమే కదా, ఫ్రాన్స్ క్రైస్తవ దేశమే కదా, ఎందుకు కరోనా వ్యాధి క్రైస్తవేతర దేశాల కన్నా క్రైస్తవ దేశాల్లో విస్తృతంగా ఉంది, ఎందుకు అక్కడ వేల మంది రోగ్రస్తులయ్యారు, వేలల్లో మరణాలు ఉన్నాయి, ఎందుకు క్రైస్తవ దేశాలు అతలాకుతలం అయిపోతున్నాయంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవునిలో నివసించటం, దేవునితో కలిసి కొనసాగటం, దేవుడి మీద ఆధారపడడం అన్నది ఆయన కోరత ఉన్నాడు. ఒకనాడు దేవుడి మీద ఆధారపడి దేవుని పాదాల వద్దకు వచ్చి ఆయన్నే నివాస స్థలముగా చేసుకున్న క్రైస్తవులు ధనాన్ని ఆశ్రయించారా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించారా, లేకపోతే వారికున్న న్యాచురల్ రీసోర్సెస్ ని ఆశ్రయించారా, వాళ్ళకున్న దేన్నైనా ఆశ్రయించి ఆయన నివాస స్థలంగా చేసుకొనకపోతే ఆయన నీ ఆశ్రయం ఏపాటిది, నువ్వు ఆధారం చేసుకున్నవి ఏపాటివి. నిన్న వాట్సాప్ లో ఆ ఫోటోలు చూస్తే నిజంగా ప్రభువు స్తుతించాను. ఇటలీలో రోడ్ల మీద డబ్బు అంతా పరిచేసి మా ప్రాణాలు కాపాడలేని ఈ డబ్బు మాకెందుకు అంటున్నారని ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ నిజమైతే ఎంత బాగుంటుందో. అంతేగా రంగు కాగితాలకి మనం విలువనిచ్చాం, మానవ జ్ఞానానికి మనం విలువనిచ్చాం. భూమి మీద ఏ నివాస స్థలాలు కట్టుకోవాలి, భూమి మీద స్థిరపడాలి, భూమి మీద సమకూర్చుకోవాలని మన మీద మనం ఆధారపడ్డాం, మన జ్ఞానం మీద ఆధారపడ్డాం, మన బలం మీద ఆధారపడ్డాం. ఏ మనకున్న ఉద్యోగాలు, జాబ్ సెక్యూరిటీ, మనకు ఉద్యోగం ఉంది, నెల 1వ తేదీకి వచ్చేసరికి జీతాలు వస్తాయి. తెలంగాణ ఆంధ్ర కన్నా ఫినాన్షియల్ గా బాగుంది కదా, 50% జీతాలు కట్ అన్నాడు. దేవునికి స్తోత్రం. నీ ఉద్యోగం, నీ జీతాలు, నీ డబ్బులు ఏమి తేడా లేదు, మాకేమి డోకా లేదు అనుకుంటున్నావుగా, ఆయన కదిలిస్తా ఉన్నాడు, ఆయన మన ఆలోచనలు మారుస్తా ఉన్నాడు, ఆయన దేశాలు ప్రభుత్వాలు అందరూ ఆలోచన పడినట్లుగా ఆలోచించినట్లుగా ఆయన చేస్తా ఉన్నాడు. ఆయన ఇన్వాల్వ్ అయితే, ఆయన కోపగించుకుంటే, ఆయన మనతో మాట్లాడాలనుకుంటే చెప్పగలను, ఈ గొప్ప కరోనా వ్యాధి నుంచి విడుదల తర్వాత ఈనాటి అమెరికా, ఈనాటి పతనమైన అమెరికా రేపు విడుదల పొందిన తర్వాత ఇట్లా ఉండదు, రాకడ కొరకు సిద్ధపడుతుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈనాడు ఇటలీ ఇలాగుండదు, సుఖభోగాల్లో ఉండదు. మరణం తర్వాత నా పరిస్థితి ఏంటి, మరణం దగ్గర నేనేమైపోతానన్నా, దేవుని వాక్యాలు ఉన్న సత్యాల వద్దకు వారు రావాలి. అందుకే ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ రోగాలు తప్పించబడాలి కాదు, ఈ రోగాలు వాళ్ళకి మేలుగా మారాలి, గొప్ప ఉజ్జీవం రావాలి. క్రైస్తవ దేశాలు, దేవుడు తాను ప్రేమించు వారినే గద్దిస్తాడు, ఆయన ప్రేమించు వారినే శిక్షిస్తాడు, ఆయన ఓర్చుకోలేడు. వెస్టర్న్ కంట్రీలు ఆయన ఆశీర్వాదం, గాడ్ బ్లెస్డ్ అమెరికా, దేవుడు అమెరికాను ఆశీర్వదించాడు. బానే ఉంది, ఆశీర్వాదానికి పాత్రులుగానే ఉన్నామా అన్నదే ప్రశ్న. అలా కాని పక్షంలో ఎక్కడ పడిపోయాము, అక్కడికి మరలా రావటం, ఏ స్థితిలో నుంచి పడ్డామో దాన్ని జ్ఞాపకం చేసుకోవటం. ప్రపంచం అంతా ఎంత చక్కగా సువార్త తీసుకెళ్లారో, ఎంతగా ధనాన్ని సువార్త మీద ఖర్చు పెట్టారో, ఆత్మల రక్షణ కొరకు ఖర్చు పెట్టారో, దాతృత్వం కొరకు చారిటీ యాక్టివిటీస్ కోసం ఖర్చు పెట్టారో ఈరోజు జనరేషన్ వాళ్ళ అమ్మా నాన్న తెచ్చుకుని దాచిపెట్టుకున్న బైబిల్ గ్రంథాలు కామెంటరీస్ అన్ని చెత్త పుస్తకాలకు అమ్మేస్తున్నారు. మనకు ఫ్రీగా దొరుకుతున్నాగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి. ఎందుకంటే తర్వాత జనరేషన్ నేటి జనరేషన్ కి అవసరంలా మాకు దేవుడు అవసరంలా. మాకు మా గవర్నమెంట్ చాలు, మాకు మా ఉద్యోగాలు చాలు, మాకు మా జ్ఞానం చాలు, మాకు అన్ని దేవుడు తప్ప ఇంకేదో కావాలి, ఇంకేదో ఉంటే చాలని పరిగెడుతున్న వారికి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. నీ డబ్బు నీకే పాటిది, నీ ఉద్యోగం నీకే పాట సహాయం చేయగలదు. ఆయన మాట్లాడుతా ఉన్నాడు. అయితే గ్రంథకర్త ఈ 91వ కీర్తనలో ఈ గొప్ప విపత్కరమైన పరిస్థితుల్లో అన్ని ప్రమాదాల్లోనూ ఏ అపాయం కలగకుండా ఉండాలంటే దానికి ఒకే ఒక్క సొల్యూషన్, 9వ వచనం, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకోవటం. అందుకే 91వ కీర్తనలో 1వ వచనంలో ప్రారంభపు మాట ఇట్లా ఎత్తుకున్నాడు ఆయన, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనిచ్చే విశ్రాంతి, ఆయనిచ్చే నెమ్మది, ఆయనిచ్చే భరోసా ఎంత గొప్పదో. దానికోసం మాట్లాడుతూ ఈ 1వ వచనంలో 2వ వచనంలో దేవుని కొరకు 4 అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. మనం ఆశ్రయించే ఆశ్రయం లేక మనం ఆశ్రయించిన దేవుడు మన సహాయముగా, మన కోటగా, మన కొండగా, ఏ దేవుణ్ణి అయితే ఆశ్రయించామో ఆ దేవుడు ఏమై ఉన్నాడో చెప్పడానికి 1-2 వచనాల్లో దేవుని కొరకు 4 మాటలు మాట్లాడాడు. మొదటి మాట మహోన్నతుడు అన్నాడు, 2వ మాట సర్వశక్తిమంతుడు అన్నాడు, 2వ వచనంలో ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను, నా దేవుడు, 3వ మాట దేవుడు అన్నాడు, నేను యెహోవాను గూర్చి యెహోవా అన్నాడు. 4 మాటలు మహోన్నతుడు, సర్వశక్తుడు, దేవుడు, యెహోవా. మహోన్నతుడు ఆయన కన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా? ఆయన కన్నా ఇంకేది లేదు. మహోన్నతుడు హీ ద సుప్రీం, ఆయన మహోన్నతుడు. 2వ మాట సర్వశక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైనదంటే ఏదన్నా ఉందా? హీ ద ఆల్మైటీ, సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. 3వ మాట దేవుడు, గాడ్, ఆయనే సృష్టికర్త, ఆయనే దీన్ని జరిగిస్తున్నవాడు, ఆయనే దీన్ని నాశనం చేయవాడు, ఆయనే యావత్ సృష్టికి దేవుడు. 4వ మాట యెహోవానగా ఉన్నవాడు, ఐఎమ్ ద ఆల్ఫా, ఐఎమ్ ద ఒమేగా, ఆయన కాలానికి అతీతుడు, ఆయన ప్రారంభం లేనివాడు, ఆయన ముగింపు లేనివాడు. ఎవరిని ఆశ్రయించాడు మోషే? విగ్రహాన్ని కాదుగా, పటాన్ని కాదుగా, సృష్టిని కాదుగా, సృష్టిలో దేన్ని కాదు కదా. మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, దేవుడు, యెహోవా, ఆయన నీడను విశ్రమించేవాడు, ఆయన చాటును నివసించేవాడు. గొప్ప విశ్రాంతి. దయచేసి మనం దేవుణ్ణి, ఆయనతో నివసించడానికి, ఆయన ఆశ్రయించడానికి, ఆయనలో ఉండడానికి ఇష్టపడతా ఉన్నామా? దేవుని నమ్ముకున్న వారికి, దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఎలాంటి కష్టాలు, ఎలాంటి నష్టాలు, విపత్కరమైన పరిస్థితులు రావు అని నేను చెప్పడం లేదు, రావు అని కూడా గ్రంథకర్త చెప్పలేదు. కానీ ఆయన అంటాడు 15వ వచనం 2వ లైన్ చూస్తే, 91వ కీర్తన 15వ వచనం 2వ వచనంలో ఇలా రాయబడింది, శ్రమలో నేను అతనికి తోడే ఉందును అన్నాడు. క్రైస్తవులకి శ్రమలు రావు అని కాదు, కానీ ఎంత గొప్ప శ్రమ వచ్చినా ఆయన మన కుడి పక్కన నిలబడితే ఆ శ్రమలో మనం పడిపోకుండా, ఆ శ్రమలో మనం తలకిందులు కాకుండా నిలబడగలుగుతాం. శ్రమ మన దాటి వెళ్ళిపోవాలి తప్ప శ్రమలో మనం కొట్టుకొని పోము, శ్రమలో మనం కొట్టుకొని పోము. దేవుని సహాయము అన్ని పరిస్థితులు, లోకంలో పరిస్థితులు క్రైస్తవుల మీద కూడా దాడి చేసినప్పటికీ క్రైస్తవులు మాత్రం ఏది కదల్చలేదు. ఆయన చాటి అయిన సహాయం దేవుని యొక్క అద్భుతమైన సహాయం కొరకు రాస్తూ 4వ వచనంలో చాలా అద్భుతమైన మాటలు ఆయన మాట్లాడాడు. 4వ వచనంలో చాలా అద్భుతమైన మాటలు ఆయన మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నాడు? నాలుగో వచనంలో ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఇలా రాయబడింది, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును అన్నాడు. ఆయన మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆయన తన్ను తాను 37వ వచనంలో ఇలా అన్నాడు, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎట్లాగైతే దాచుకుంటుందో నేను నిన్ను అలాగే దాచుకోవాలని ఆశపడుతున్నాను. ఎలా ఉంటది? తల్లి కోడి వర్షం వస్తా ఉంటే వర్షంలో తడుస్తూ పిల్లల్ని రెక్కల కింద దాచిపెడతాది. ఆ చలిలో తల్లి చలిని తట్టుకుంటూ పిల్లలకు మాత్రం తన రెక్కల కింద వెచ్చదనాన్ని ఇస్తుంది. డేగ ఆ పిల్లల్ని ఎత్తుకుపోదామని వచ్చినప్పుడు ఆ పిల్లలందరి కొరకు ముందుకెళ్లి పోరాడుతూ ఉంటది. ఆయన ఎలా పోల్చుకున్నాడు తను తాను ఎలా పోల్చుకుంటున్నాడు? ఒక కోడుతో పోల్చుకుంటూ అలాంటి కాపుదల నేను ఇస్తాను, అలాంటి ప్రేమ కలిగిన వాడు, అలాంటి భద్రత ఇచ్చేవాడు అన్న మాటలు ఆయన తన కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. కాబట్టి ఆయన మహోన్నతుడే, ఆయన సర్వశక్తిమంతుడే, ఆయన యెహోవా, ఆయన దేవుడు. కానీ ఆయనను ప్రేమిస్తూ ఆయన ప్రేమ చేత నిన్ను ఆదరించడానికి ఆయన తల్లి స్థానంలో, తల్లి కోడి స్థానంలో, పక్షి స్థానంలో ఆయన ఉంచుకుని నా రెక్కల కింద నేను కప్పుతాను అన్న మాట ఆయన ఇస్తా ఉన్నాడు. ఇంకా ఆయన ఆశ్రయించిన పిల్లలకి ఆయన ద్వారా వచ్చే సహాయం ఎట్లా ఉంటుందంటే 11-12 వచనాల్లో ఆయన దూతల కాపుదల కొరకు మనం చూస్తాం. ఆ దూతల కాపుదల కొరకు రాయబడిన ఆశ్చర్యకరమైన మాటలు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. అబ్బా, ఒక బాడీ గార్డ్ ని పెట్టుకోవాలంటే 20,000 జీతం ఇవ్వాలిగా. మన వల్ల వద్దా, ఇంట్లో పని మనిషికే బేరాలాడుతా ఉంటాం. మరి నీ సెక్యూరిటీ ఏంటట? నీకిచ్చే భద్రత ఏంటంట? దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, ఆ దూతలు నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. అబ్బా, మనం చాలా సార్లు వెళ్ళిపోతాం, గాని ఏ రోజుకి ఆ రోజు సాయంకాలం ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఈ దినమందు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని ప్రమాదాల నుంచి ఆయన తప్పించాడు ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని జస్ట్ తప్పిపోయిన ప్రమాదాలు ఉంటాయి కదా. అసలుకి నీకు తెలియకుండా ఎన్ని వ్యాధులు సంక్రమించాలో. మనకు ఈ రోజు కరోనా వైరస్ ఎట్లా ఉంటుందో కనబడదు కాబట్టి ముందుగా మాస్కులు కట్టుకుని చేతులు శానిటైజ్ చేసుకుని చెప్తా ఉన్నారు. ఈ రోజే కాదు, ఎప్పుడు రోగాలు ఉన్నాయి. కానీ నువ్వెందుకు ఆరోగ్యంగా ఉన్నావు? కనిపించని ఆయన అదృశ్య హస్తం, ఆయన దూతల కాపుదల. ఆ రోజు ఐగుప్తులో ఇజ్రాయెల్ ఇంట్లో ఒక్క కుమారుడు కూడా చనిపోకుండా ఉండడానికి ఆయన కాపుదలే కారణం కదా. ఐగుప్తులో పశువులన్నీ సంహరించబడ్డ ఆ రాత్రి ఇజ్రాయెల్ పశువులు ఒక పశువు కూడా చనిపోకుండానికి కారణం ఆయన కాపుదలే కదా, ఆయన దూతల కాపుదలే కదా, ఆయన భద్రతా వ్యవస్థే కదా. ఆయన మనకి సహాయకుడుగా ఉన్నాడు. ఆయన తన దూతలను ఆయన ఆశ్రయించి ఆయనతో నివసించడానికి కమిట్మెంట్ చేసుకున్న వారిని కాపాడడానికి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఆశ్రయించిన పిల్లల్ని ఎలా నిలబెడుతున్నాడంటే 13వ వచనంలో అద్భుతమైన మాట, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. అబ్బా వేటగాడు, కోదమ సింహం, ఆది సర్పం అని ఎవరికైతే లోకమంతా భయపడుతుందో వాణ్ణి మాత్రం ఆయన నీడను విశ్రమించి వారి కాళ్ళ కింద పెడుతున్నాడు తీసుకొచ్చి. అపవాది మీద, వాడి బలమంతటి మీద ఆయన గొప్ప అధికారం ఇచ్చాడు. అందుకే నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదువు, కొదమ సింహములను భుజంగములను అనగదొరుకుదువు. ఆయన మహోన్నతుడు గనుక ఆయన బిడ్డగా, ఆయన బిడ్డగా ఆయన అధికారం నీకు ఇచ్చి సాతాన్ని ఆ వేటగాని నీ నా పాదాల కింద శీఘ్రంగా తొక్కించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. పిల్లరా పిల్లరా, ఇప్పుడు దాకా మనం మనందరికీ ఉన్న శత్రువు కొరకు మనం చూసాం. ఆ శత్రువు ద్వారా కలిగే ఆత్మీయ ప్రమాదాలు ఎలాగుంటాయి, భౌతిక ప్రమాదాలు ఎట్లా ఉంటాయి మనం చూసాం. ఎన్ని ప్రమాదాలు ఉన్నప్పటికీ ఆయన బిడ్డలకి ఆయన ఇచ్చే కాపుదల, ఆయన ఇచ్చే కాపుదల, ఆయన దూతల ద్వారా ఆయన ఇచ్చే కాపుదల, శత్రువు బలమంతటి మీద ఆయన ఇచ్చే అధికారం కొరకు మనం చూసాం. సమయం అయిపోయింది, రెండే రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఇచ్చే వాగ్దానాలు, ఈ కీర్తనలో ఆయన ఇచ్చే అద్భుతమైన వాగ్దానాలను మనం చూస్తాం. ఆయన ఇచ్చే అద్భుతమైన వాగ్దానాలను మనం చూస్తాం. ఆ వాగ్దానాలు ఇలా కనబడతా ఉన్నాయి. 91వ కీర్తన 14 నుంచి 16 వచనాల్లో మనకి ఇలా కనబడతా ఉంది. ఆ 7 వాగ్దానాలు, సమయం లేదు, జస్ట్ అండర్లైన్ చేసుకుని తర్వాత మీరు ధ్యానం చేయండి. 7 వాగ్దానాలు రాయబడ్డాయి. అందులో 14వ వచనం చివరి మాట, నేను అతన్ని తప్పించేదను, ఆయన తప్పిస్తానన్న వాగ్దానం చేశాడు. తర్వాత లైన్ లో చివరి మాట, నేను అతన్ని ఘనపరచదను, ఆయన ఘనపరుస్తానని వాగ్దానం చేశాడు. 15వ వచనం మొదటి లైన్ చివరి మాటలో, నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఇక్కడ మోషే తన స్వీయ అనుభవాన్ని ప్రారంభ వచనంలో మాట్లాడాడు. 3వ వచనం నుంచి 13వ వచనం వరకు నీకు నాకు మోషే సలహాలు ఇస్తా ఉన్నాడు. కానీ 14 నుంచి 16 వచనాల్లో మోషే కాదు, దేవుడే మాట్లాడుతున్నాడు. ఆయన మోషే వలె ఆయన ఆశ్రయించిన ప్రతి విశ్వాసికి ఆయన ఇస్తున్న 7 వాగ్దానాలు. 14వ వచనం చివరి మాట, తప్పిస్తాను అంటున్నాడు. 14వ వచనం 2వ లైన్ చివరి మాట, గణపరుస్తాను అన్నాడు. 15వ వచనం మొదటి మాట, ఉత్తరమిస్తాను అంటున్నాడు. 15వ వచనం 2వ లైన్ చివరి మాట, తోడై ఉంటాను. తర్వాత లైన్ లో విడిపిస్తాను, అతన్ని విడిపిస్తాను అన్నాడు. 16వ వచనం చివరి లైన్ లో దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను అన్నాడు. 7 మాటలు 7 వాగ్దానాలు. మాట తప్పిన దేవుడు. ఆయన పిల్లలకి 7 వాగ్దానాలు, తప్పిస్తాను, గణపరుస్తాను, ఉత్తరమిస్తాను, శ్రమలో తోడై ఉంటాను, విడిపిస్తాను, దీర్ఘాయువునిచ్చి తృప్తిపరుస్తాను. 6 మాటలు. 7వ మాట 16వ వచనంలో చివరి ఇలా అన్నాడు, నా రక్షణ అతనికి చూపించేదను, రక్షిస్తాను. రక్షణ కొరకు, గొప్ప రక్షణ కొరకు ఆయన మాట్లాడాడు. ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయన నివాస స్థలంగా చేసుకుంటే, ఆయన చాటున నివసించడానికి మనం ఇష్టపడితే ఆయన 7 వాగ్దానాలు ఇచ్చాడు. కానీ 7 వాగ్దానాలు నెరవేరాలంటే నువ్వు నేను 4 పనులు చేయాలంటాడు. ఈ 91వ కీర్తనలో 4 షరతులు ఉన్నాయి. ఆ 4 షరతులు టూకీగా మనం చూసి ప్రార్థన చేసుకున్నాం. 4 షరతులు ఉన్నాయి. ఏంటి 4 షరతులు అంటే, మొదటి వచనం, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆ విశ్రాంతి, నిత్య విశ్రాంతి కావాలంటే నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే ఆయన చాటున నివసించాలి. 9వ వచనం, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుని దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకున్నావు. ఆయన్ని నివాస స్థలంగా చేసుకుని, ఈ 2 మాటలు బట్టి ఆయనతో ఎవరు సహవాసం చేస్తారో వారికి 7 వాగ్దానాలు. 2వ మాట, 14వ వచనం మొదటి మాట, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. రెండవ మాట, నువ్వు నేను ఆయన్ను ప్రేమించాలి. మూడవ మాట, అతడు నా నామాన్ని ఎరిగిన వాడు గనుక నేను అతన్ని, గనుక అన్నది కండిషన్, కండిషన్. ఈ ప్రామిసెస్ అన్ని కూడా కండిషనల్ ప్రామిసెస్. అతడు నా నామాన్ని ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను, ఆయన్ని ఎరగాలి అన్నాడు. పదిహేను వచనంలో అతడు నాకు మొర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని వెతకాలి, ఆయన్ని మొరపెట్టాలి. ఆయన మొరపెట్టడం అంటే ప్రతి పరిస్థితుల్లో ఆయనకు ప్రార్థించే వారిగా ఉంటారో వారికి ఈ వాగ్దానాలు. ఆయన ఎతకడం అంటే ఆయన వాక్యాన్ని పఠించడం, ఆయన వాక్యాన్ని ధ్యానించడం, ఆయన వాక్యంలో బైబిల్ గ్రంథంలో ఆయన ఏమని ఎలా కనబడుతున్నాడో వెతకటం. ఎవరు దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తారో వారికి ఈ వాగ్దానం. ఆయన చాటును నివసించడం అంటే ఆయనతో సహవాసం చేయడం, ఆయనతో సహవాసం చేయడం, ఆయనతో ఫెలోషిప్. ఎవరు ఆయనతో స్నేహం చేస్తారో, ఎవరు ఆయనతో సహవాసం చేస్తారో వారికి ఈ వాగ్దానాలు. 14 వచనం అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఎవరు? దేవుణ్ణి వాడుకోవడం కాదు, దేవుణ్ణి ప్రేమించడం. అవసరం వచ్చినప్పుడు రావడం కాదు, శ్రమలో కూడా ఆయన్ని మీద అంటి పెట్టుకుని ఉండటం. ఎవరు ఆయన్ని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రేమిస్తారో వారికి ఈ వాగ్దానాలు. ఈ నాలుగు మాటలు మన అంతరంగంలో ఉంచుకొని మనం మనం పరీక్ష చేసుకుందాం. మనం ఆయన చాటును నివసిస్తున్నామా? ఆయనతో సహవాసం చేస్తున్నామా? రెండు, మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా? పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నామా? మూడు, మనం ఆయన్ని వెతుకుతా ఉన్నామా? ఆయన ఏం చెప్తున్నాడు వినడానికి, ఆయన ఏం రాయించాడు చదవడానికి మనం సమయం కేటాయిస్తున్నామా? నాలుగు, మనం ఆయనకి మొర పెడుతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? ఆయన చేయమన్నావు చేయకుండా ఆయన చెప్పినవన్నీ కూడా నా జీవితంలో జరగాలనుకుంటే కుదరదు. ఎవ్రీ బైబిల్ ప్రామిస్ ఇస్ కండిషనల్. ప్రతి వాగ్దానానికి కూడా ఆయన షరతు ఉందని మాట్లాడుతూ ఉండగా ప్రభునందు పిల్లారా, 1,000 మంది కూలినను, 10,000 మంది పడిపోయినను, ఏ అపాయం నీ కలవదన్న వాగ్దానం నీ జీవితంలో నా జీవితం నెరవేరాలి. లోకమంతా కలవరపడుతున్న ఈ పరిస్థితుల్లో, నువ్వు మాత్రం నిశ్చింతగా ఉండాలంటే ఆయన కండిషన్స్ మాట్లాడుతూ ఉండగా ఆ కండిషన్స్ నెరవేర్చడానికి ప్రయత్నం చేద్దాం. గొప్ప కాపుదల దయచేస్తాడు. ఆయన అమెరికా అతలాకుతలం అవడానికి అనుమతించాడు, ఇటలీలో మరణాలకు శ్రమకి అనుమతించాడు. కానీ వారందరినీ చావడం ఆయన అభిష్టం కాదు, కానీ వారు ఆయన్ని ప్రేమించాలి, వారు ఆయన్ని వెతకాలి, వారు ఆయన్ని ఆశ్రయించాలి, వారు ఆయనకు మొరపెట్టాలి అని ఆశపడుతున్నాడు. ఆ గొప్ప మార్పు ఆ దేశాల్లో కలగాలి. కలిగితే తప్పకుండా ఆ దేశాలకు ఆయన విడుదల ఇవ్వడానికి ఆయన మహోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన చాలిన దేవుడు, ఆయన యెహోవా అని మనం ఈ లేఖనాల్లో చూస్తూ ఉండగా మన జీవితాల్లో కూడా, మన పరిస్థితుల్లో కూడా మన దేవుడు చాలిన వాడు, ఆయన వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు. కానీ ఆయన కోరుతున్న స్టాండర్డ్స్ లోకి మనం రావడానికి ఆయన ఆశ్రయిస్తే తప్పకుండా ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన సంరక్షణ, ఆయన విడుదల మనందరికి దయచేయడానికి ఆయన నమ్మదగిన దేవుడు. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. కొంచెం సమయం అయిపోయింది, మరి అన్మ్యూట్ చేస్తా ఉన్నాను. ఒకసారి కాల్స్ మ్యూట్ లో పెట్టుకోండి, మనం ముగింపు ప్రార్థన చేసుకుని, మరి మీ వ్యక్తిగత ప్రార్థన అంశాలు ఉంటే చెప్పండి, వాటిని బట్టి మనం ముగింపు ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. రమేష్ గారు ఉన్నారా? ఎస్పీఎఫ్సీఏ రమేష్ గారు. మంచిది. ప్రార్థన అంశాలు తీసుకుని ముగింపు ప్రార్థన చేసి తర్వాత మోహన్ రావు ఏఎస్పీ గారు ఆశీర్వాదం ఇస్తారు. అన్మ్యూట్ చేస్తామని ఒకసారి కాల్స్ మీట్లో పెట్టుకోండి, మనం ముగించుకుందాం. అన్మ్యూట్ చేస్తాం.
వ్యక్తి మీ కాల్ ను
ప్రార్థన అంశాలు ఉంటే చెప్పండి, ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. ఎమర్జెన్సీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి. రెగ్యులర్ గా చెప్పే రోజు చెప్తున్నారు, ఈ రోజు ప్రత్యేకమైన ప్రార్థన అంశాలు బర్త్డే కట్టాలంటే చెప్పండి,
ముగించుకుంటారు. అమెరికాలో ఉంటాడు వాడపల్లి సుధాకర్, ఆయన కోసం ప్రార్థన చేయండి.
ముగించుకుందా, వ్యక్తిగత ప్రార్థన అంశాలు చెప్పండి. వ్యక్తిగత ప్రార్థన అంశాలు అంటే చెప్పండి. రమేష్ బ్రదర్ ప్రార్థన చేసి ముగించండి.
ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, నీ పాదాలు పొందనాలు చూస్తున్నాను. ఉదయ కాల సమయంలో బైబిల్ స్టడీ కాన్ఫరెన్స్ లో ప్రభువాసం నిల్వ తెచ్చుకుని మీరు మాతో మాట్లాడిన లేఖనాలను బట్టి నీ పొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. 91వ కీర్తన మా ముందుకుని తీసుకుని వచ్చి ప్రభువా, మీరు ఎలాంటి దేవుడివో, ఎలాంటి కాపుదల, ఎలాంటి గొప్ప రక్షణ, ఎలాంటి గొప్ప ఆదరణ, ఎలాంటి గొప్ప వాగ్దానములు ప్రభునతని మా పక్షంగా మీరు నెరవేర్చే దేవుడివో ప్రభు మీరు బయలుపరుచుకున్నారు. అయితే ప్రభువా, ఎవరు నా తండ్రినైనా మీ మిమ్మల్ని నివాస స్థలంగా చేసుకుంటారు, ఎవరు ప్రభునతని మిమ్మల్ని ప్రేమిస్తారు, ఎవరు ప్రభు మా తండ్రి నాయన మిమ్మల్ని ఎరిగిన వారు, మీ నామం ఎదికేవారు, ఎవరు ప్రభు మీ నామంలో మీకు మొరపెడతారు, వారి పక్షం ఈ కార్యాలన్నీ కూడా చేసే దేవుడు అని మీరు బయలుపరచుకున్నందుకే వందనాలు చూస్తారు. అంత మాత్రమే కాదు, మరి దేవుని విరోధి మా శత్రువు అయినటువంటి వారు ప్రభునతని ఏ రీతిగా ప్రభున తండ్రినైనా మరి గర్జించి సింహం లాగా ఎవరిని మింగుతున్నాను లోకంలో తిరుగుతుంటున్నాడు, అలాగే ఏ రీతిగా ప్రభున తండ్రి కుట్రలు తన్ని ఉరులు వేయించున్నాడు, వాటన్నిటిలో కూడా ప్రభున తండ్రి తప్పించే దేవుడు అని ప్రభు మీరు బయలుపరుచుకున్నారు. ఇంత మాత్రం కాదు, దేవుని విశ్వాసం ఉంచేవాడు ప్రభును కలవరపడని ఊరుకుడు అని ప్రభున తండ్రి నాయన తెలియజేసిన మాట నిజమైన తండ్రి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ పొంచి ఉంటుంది ప్రభు, ఎంతో మందిని అనారోగ్యం పాలు చేస్తుంది, కొంతమంది మరణానికి ప్రభున తండ్రిలోను పాలు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిబిడలంగా ప్రభున తండ్రి నాయన లోకంలో మేము జీవిస్తున్న సమయంలో మరి ఎంత గొప్ప ఆదరణకరమైన మాటలు మా ముందుకు తీసుకుని వచ్చి ప్రభున తండ్రి మా హృదయాన్ని కనవరపడకుండా ప్రభున తండ్రి మీరు అభయం ఇచ్చి ప్రభున తండ్రి నాయన మీరు కాపాడే దేవుడు అని మరొకసారి మాకు బయలుపరుచుకున్నందుకే వందనాలు చెల్లించాలి. కలిగిన తండ్రి ప్రభు మీకు వందనాలు. దేవాన తండ్రి ఇటు గొప్ప ఆదరకరమైన మాటలు ఎవరే కాలశంగా మాకు అనుగ్రహించి ప్రభానతని మమ్మల్ని ధైర్యపరిచినందుకే మీకు అందిన స్థితికాలు చెల్లిస్తున్నాను. దేవా నిజంగా నా తండ్రి స్వస్థత మీ నామంలో ఉంది ప్రభాన తండ్రినైనా, మరి మా పూర్వీకులు ఇస్రాయల్ ప్రజలు ప్రభాన తండ్రినైనా ఆ పాడిలో తెగులు వచ్చినప్పుడు మరి ప్రభా మోషే ప్రభాన తండ్రి గుడారం దగ్గర నుంచి ఉన్నారు ప్రార్థన చేస్తూ ఆహారం దూపార్త పట్టుకుని ప్రభాన తండ్రి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో దూపార్తను పట్టి నిలబడినప్పుడు ఆనాడు చెయ్యి ఆగిపోయింది. దేవా తండ్రినైనా మీ సన్నిధిలో వారి పాపాలు ఒప్పుకున్నారు, దేవా తండ్రినైనా వారు స్వస్థపరచబడినట్లుగా మేము విన్నాం. దావీదు తప్పు చేసినప్పుడు ప్రభువా మరి తెగలు వచ్చినప్పుడు ప్రభున తండ్రి మరి నాశనం చేసే సంహార దూత ప్రభున తండ్రి ఆ ఎగుస్తేనే అరోణ కళ్ళ వద్ద మరి నిలబడినప్పుడు దావీదు ప్రభున తండ్రినైనా మరి ఆ దూతను ఎదుర్కొని ప్రభున తండ్రినైనా చేసిన తప్పిదాన్ని పాపాలను ఒప్పుకుని ప్రభున తండ్రి యెహోవా నామం బలిపెట్టిన కట్టి ప్రార్థన చేసినప్పుడు అక్కడ కూడా ఆ భయంకరమైన తెగులు ఆగిపోయినట్లుగా మేము చూస్తుంటున్నాం. ప్రభువా ఈ తెగుళ్ళు ఇవన్నీ ఏంటంటే ప్రభువా మీరు తెలియజేశారు, మా ప్రాణములు, మా విజేత, మా పాపములు వీటి వలననే ఇవన్నీ కూడా మేము కొనదెచ్చుకుంటున్నామని ప్రభువా మీరు తెలియజేస్తున్నాం. ప్రభున తండ్రి మాటను బట్టి కూడా ఏవో ప్రభున తండ్రినైనా ఇవో అంత మాత్రమే కాదు, ఎవరైతే మరి ఏ దేశం అయితే వారి పాపాలు ఒప్పుకొని మీ మహోన్నతులైన దేవుణ్ణి ప్రభునతన వైపు తిరిగి వారిని ఆశ్రయిస్తారో మిమ్మల్ని ఆశ్రయిస్తారో ప్రభువా వారికి పక్షంగా ప్రభునతని మీరుండి ఆ దేశాన్ని స్వస్థపరిచే దేవుడు అని కూడా ప్రభువు తండ్రి మీరు మీ వాక్యాల్లో మీరు బయలుపరుచుకున్నారు. అందుబట్టి మీకు స్తోత్రాలు ప్రభువ. మా పక్షంగా, మా రాష్ట్ర ప్రజల పక్షంగా, మా దేశ ప్రజల పక్షంగా, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజల పక్షంగా ప్రభువు తండ్రి ఆ పాపాలు ఈ సన్నిధానంలో ఒప్పుకుంటున్నాం. ప్రభువా కనికరం చూపించండి. ఈ గొప్ప భయంకరమైన తెగులు ప్రభు నచ్చండి ఆనాడు ఇస్రాయల్ పాలనలో ప్రభు ఆగిపోయిన రీతిలో ప్రభు నచ్చండి ఇప్పుడు కూడా ఆగిపోయినట్లుగా మీరే గొప్ప చూపించండి. దేవా సంపూర్ణ స్వస్థత ఈ లోకం మీదకి మీరు పంపించుదామని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా దేశ ఆర్థిక వ్యవస్థలు ప్రభు తలక్రిందులు అవుతుంటున్నాయి ప్రభు నచ్చండి నాయన ఎవరు అంచనాలన్నీ కూడా ప్రభు తలక్రిందులు అవుతున్నాయి ప్రభు. ఈ గొప్ప భయంకరమైన తెగులు చిన్న వైరస్ ప్రభు ప్రపంచాన్ని గడగడలాడుతున్నటువంటి పరిస్థితి దేవానందని చెప్పి భయంకరమైన పరిస్థితుల్లో మీరు మాత్రమే ప్రభువా, మీరు మాత్రమే కాపాడే దేవుడు, మీరు మాత్రమే ఈ వైరస్ బారి నుంచి మమ్మల్ని ప్రభువా సంపూర్ణ స్వస్థత కలిగించే దేవుడు అని ప్రభువా ఒప్పుకుంటూ మీ సన్నిధానంలో విధేయత కలిగి ప్రభు ప్రార్థన చేయించుగా కృపతో జ్ఞాపకం తెచ్చుకోనండి. ప్రభు మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలందరూ కూడా ఈ భయంకరమైన వైరస్ నుంచి సంపూర్ణ స్వస్థత కొరకు ప్రభు నాతన్న ఆ ప్రాంతాల దేశాల ప్రపంచవ్యాప్తంగా ప్రార్థన చేయిస్తున్నారు. దేవా నా తండ్రినైనా నేను నిమిత్తం మాత్రం ప్రభు కార్యములు ప్రభు చేయగలిగిన దేవుడు మీరే, అద్భుతాలు చేయగలిగిన దేవుడు మీరే ప్రభు. మా ప్రార్థనలు ఆలకించి ప్రభు ఈ గొప్ప భయంకరమైన తెగులు ఆగిపోనట్లుగా మీరే కృప చూపించండి. ఆనాడు దావీదు తమ ఆయన పాపాలు ఒప్పుకొంటున్నప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. మోషే భక్తుడు మరి మహరోను వారి పక్షంగా ఇస్రాయల్ పక్షంగా ప్రభు వారి పాపాలు ఒప్పుకుంటున్నప్పుడు ఆ తెగులు ఆగిపోయినట్లుగా మేము చూపించాం. ఈ జన్మన మా పాపాలు కూడా మేము ఒప్పుకుంటున్నాం ప్రభు. ఈ భయంకరమైన తెగులు ఆగిపోయినట్లుగా మీరే కృప చూపించండి తండ్రి. ప్రభువాన తండ్రిని సంపూర్ణ స్వస్థతను విడుదలను ప్రభు లోకము అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేయించేవా. ఈ గొప్ప మాటలు అయ్యో ప్రభు నష్టం 92 కీర్తనలు ప్రభు ఇలాంటి పరిస్థితుల్లో మా హృదయాలను కలవరపడనీయకుడి మీ పక్షంగా నేను ఉన్నాను, మిమ్మల్ని కాపాడే దేవులను ఏ తెగులను మీకు మీకు సమీపించకుండా మీ గుడారాలకు సమీపించకుండా సాక్షి కాపాడే దేవుడు అని ప్రభు నా తండ్రి నాయన మా పక్షం మీరు వాగ్దానం చేసి మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రభా తను ధైర్యపరిచినందుకే వందన చెల్లిస్తున్నారు. మరి ఈ సమయంలో ప్రభా నా తండ్రినైనా మరి ఇంత గొప్ప మాటలు ప్రభు నా తండ్రి ఇంత గొప్ప ఆదరణ మాటలు ప్రభు మాకు అనుగ్రహించిన మా దేవునికి మిమ్మల్ని స్థుతిస్తూ గణపరుచుకుంటున్నాం. మరి సమయంలో మరి వాడపల్లి సుధాకర్ గారు ప్రభు నా తండ్రి నాయన మరి వారు అమెరికాలో ఉన్నారని ప్రభు తెలియజేస్తారు, వారి గురించి ప్రార్థించమని తెలియజేస్తారు. ప్రభు నిజమైన తండ్రి ఆయన అమెరికా దేశంలో ప్రభు మరి జరుగుతున్నటువంటి పరిస్థితులను ప్రభు మేము వార్తల ద్వారా వింటున్నాం. దేవన తండ్రి గొప్ప ఈ భయంకరమైన తెగుల ద్వారా దేశంలో ప్రభున తన ఎంతో మంది ప్రభున తండ్రి కరోనా వైరస్ బారిన పడి అనారోగ్యం పాలవుతుంటున్నారు, ఎంతో మంది చనిపోతుంటున్నారు. దేవన తండ్రి అలాంటి పరిస్థితుల్లో మీరు ఆశ అక్కడ ఉన్నారు ప్రభు, మీకు కాపుదల అనుగ్రహించండి, మీ గొప్ప రక్షణ దయచూపిస్తామని ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యం శక్తిని మనం అనుగ్రహించండి. దేవన తండ్రి మిమ్మల్ని ఎరిగిన వారు కనుక ప్రభున తండ్రి మీరు తప్పించే దేవుడిని బయలుపరుచుకున్నారు కనుక ప్రభు దేవన తండ్రిని ఇలాంటి గొప్ప పరిస్థితుల్లో ఆ భయంకరమైన వైరస్ ప్రభున తండ్రి మీ దాసుడికి ఎలా ప్రభుత్వం సంక్రమించకుండా మీరు కాచి కాపాడుతున్న ప్రార్థన చేస్తున్నా, సహాయం దయచూపిస్తున్న ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్న ఏవా కనిక్రమ చూపించండి, ఏవా కృప చూపించండి, వారి పాపలు ఒప్పుకొని మీద వైపు పెరగడానికి ప్రభు సహాయం దయచూపిస్తాం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ప్రభు ఇవన్నీ కూడా ఈ సూచనలన్నీ కూడా ప్రభున తండ్రి మీరు పరిశుద్ధ గ్రంథంలో రాయించారు, ఇవన్నీ కూడా మీరు రాకడకు సూచనలుగా ఉన్నాయి. దేవా నా తండ్రి నాయన ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపాటి కలిగి ప్రభు మీరు ఆకటి ఎదుర్కొని ప్రభు నా తండ్రి మంచి విశ్వాసముగా మేము కూడా మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి మీరే కృప చూపిస్తున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం. పైగల మా తండ్రి ప్రభు నా తండ్రి నాయన ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు సమీపంగా ఉన్నారని ప్రభు నా తండ్రి గుర్తు తెచ్చుకోవడమే ప్రభు నా తండ్రి నాయన నా తండ్రి మాటలన్నీ మాకు మేకులు మేలుకొలుపు కలిగినట్లుగా మీరే కృప చూపించు దేవా మీ కొందనాలు స్తోత్రముల తండ్రి ప్రభా నా తను మీరు ఆకలి సమీపమైనది ప్రభా విశ్వాస సహితమైన భక్తి క్రియలు కలిగి సత్ప్రవర్తన కలిగి ప్రభా మీకు ఇష్టంగా జీవిస్తూ మమ్మల్ని మేము సిద్ధపరచుకుని ప్రభాన తండ్రినైనా ఇవో ప్రభాన తండ్రి మంచి అలంకారంతో మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యాన్ని మాకు అందరూ కూడా అనుగ్రహిస్తున్నాను ప్రార్థన చేస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించిన విశ్వాసమును ప్రభాన తన నమ్మకాన్ని మేము పోగొట్టుకోకుండా ఈ రక్షణను ప్రభాన తన్ని కొనసాగించుకోవడానికి ప్రభు చూపించండి. మాలో సత్క్రియను ఆరంభించిన వాడు అంతం వరకు కాపాడుతానని ప్రభున తన పిలిపి పత్రికలు వాగ్దానం చేస్తున్నాం. దేవన తండ్రినైన మీకు ఉన్నారు ఇటు కృపను ప్రభున తండ్రినైన ఇటు కృపకు మమ్మల్ని పాత్రలుగా చేసినందుకే మీకు వందనాలు చూస్తారు. ఎస్ఎస్జీలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకునండి, ప్రతి ఒక్క సభ్యుని మీరు జ్ఞాపకం తెచ్చుకునండి. ఓ దేవ మరి ప్రభున తండ్రి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మీ దాసులు మీ బిడ్డలు ప్రభు నా తండ్రి ఎంతో మంది బయట ప్రభు నా తండ్రి ఆయన ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కృప చూపించండి దేవా నా తండ్రి. ఎలాంటిది ప్రభు వయస్సును ప్రభు వారికి సంక్రమించుకోండి. మీరు సహాయం చేసుకోండి దేవ. మంచి ఆరోగ్యము శక్తిని బలమును మీ బిడ్డలకు అనుగ్రహిస్తారని ప్రార్థన చేసుకుంటున్నా. ప్రతి ఒక్క పోలీస్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకునండి. ఆంధ్ర రాష్ట్రాల ప్రభు నా తండ్రి ఆయన ఉన్నటువంటి వారిని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. వారి కుటుంబాలకు మీరు తోడేయండి. మీ కాపుదల మీ రక్షణ వారికి దయచూపిస్తామని ప్రార్థన చేయించున్నాం. ప్రభు కలిగిన తండ్రి మీకు వందనాలు. మీ రాశిని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు ప్రభానా తండ్రి. మీ జ్ఞానం ఇస్తుంటున్నారు, మీ అభిషేకాన్ని దయచూపిస్తుంటున్నారు ప్రభానా తండ్రి. ఆయన గొప్ప ఆధ్యాత్మికమైన సత్యాలను ప్రభు మీరు ఎరగడానికి మీరు కృప చూపిస్తున్నందుకే వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకను ప్రభు రానున్న సమయం దినాల్లో ప్రభు మీ రాశిని ఇంకను ప్రభానా తండ్రి బలం ఎదురుగా వినియోగించుకోమని ప్రార్థన చేయించు. ద్వారా జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీరు దీవెనకరంగా చేయండి, ఆశ్చర్యకరంగా చేయండి, లోకానికి వెలుగుగా ఉండినట్లుగా ప్రభు నా తండ్రి నాయన ఎస్ఎస్ఎ సభ్యులందరినీ కూడా మీరు సిద్ధపరుస్తామని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీకు వందనాలు. ఎవరికి కూడా ఎలాంటి నిర్లక్ష్యం ఆశ్రద్ధ లేకుండా ప్రభు ప్రతి ఒక్కరు కూడా మీ పనిని ప్రభు నా తండ్రిని జరిగించినట్లుగా మీరు సహాయపడుతురండి. దేవా నా తండ్రి మీ పనిలో ఉపయోగపడినట్లుగా ప్రతి ఒక్కరికి కూడా మీరు కృపతో చూపిస్తారని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అందరూ కూడా మీ కృపల హస్తాలుగా అభ్యర్థించుకుంటున్నా. మీ దక్షిణ హస్తాన్ని మా శిరస్సులపై ఉంచి ప్రభువైన తండ్రి మమ్మల్ని ఆశ్రయించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ వైరస్ బారిన పడకుండా మమ్మల్ని అందరూ కూడా కాచి కాపాడుతున్నామని మీకే మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం. మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.
బాగుంటారు సార్, ఉన్నారా?
తమ్ముడు
ఆశీర్వాదం.
పరమ తండ్రి ప్రేమ, పరమ ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యాన్య సహవాసము, కాపుదల, భద్రత ఈ ఉదయకాలం బిడ్డలందరికీ, ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర పోలీసు కుటుంబాలకు, బందోబస్తులో ఉన్నటువంటి పోలీసులందరికీ, అధికారులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించిన దాకా.
ఆమేన్.